మొదటి నిమిషం. ఇతరుల మీద ఆధారపడకుండా, గవర్నమెంట్ మీద ఆధారపడకుండా, కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా, కొన్ని వందల మందికి ఆధారం ఇవ్వగలిగేటటువంటి స్థితికి ఎదగాలి. ఈ స్థితికి యోగులు ఎదుగుతారని మీకు ఒక అపోహ ఉంది. ఈ స్థితికి ఆల్ కంపెనీ ఓనర్స్ ఎదిగారు. ఓ రిలయన్స్ కంపెనీ కానీ, ఓ బజాజ్ కంపెనీ కానీ, ఓ టాటా కంపెనీ కానీ, వాళ్ళందరూ గవర్నమెంట్ మీద ఆధారపడుతున్నారా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ మీద ఆధారపడుతుందా? మీరు కాదు, జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీకు లాబింగ్ అనేటటువంటి మాట వినుంటే మీకు అర్థమవుతుంది. మొన్న ఎంపీల సంగతి మనం అసలు చాలా అద్భుతంగా మన వీక్నెస్ బయటపడింది కదా. అంచేత ఈ మూడు అనేటటువంటిది నేను యోగుల గురించి చెప్పటంలే. అందుకే అక్కడ పైన యోగ సాధన లక్ష్యం కాకూడదు, ఇదేదో యోగులకే వస్తుంది అనుకోవద్దు మీరు. ఎనీవన్ కెన్ బికమ్ ఆల్ దీస్ త్రీ. ఏం చేయాలి వాడు? ఇతరుల మీద ఆధారపడకూడదు. రెండోది గవర్నమెంట్ మీద ఆధారపడకూడదు. కుటుంబ సభ్యుల మీద ఆధారపడకూడదు. బిల్ గేట్స్, నేను ఉదాహరణ చెప్పాను నేను మీకు. వాడు వస్తూ ఉంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ విత్ ఎ బెగ్గింగ్ బౌల్, మాకెన్ని కోట్లు ఇస్తా ఉంటే మాకెన్ని కోట్లు ఇస్తా. మరి నువ్వు ఎందుకు అవ్వలేవు? ఎందుకు అవ్వలేవో తెలుసా? నువ్వు అవ్వగలను అనేటటువంటి విశ్వాసం నీకు లేదు. నీకు లేకపోతే అవ్వవు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. హౌ ఇమాజినేషన్ డస్ నాట్ అలౌస్ టు డూ వాట్ వీ కెన్ డూ. మనం చేయగలిగేటటువంటి పని ఇమాజినేషన్ అడ్డు తగులుతి చేయలేవు. ఒక రెండు అడుగుల ప్లాంక్ ఇక్కడ పెట్టామనుకోండి నేల మీద 400 feet డిస్టెన్స్లో, అంటే 2 feet విడితే 100 feet పొడుగు ఉన్నటువంటి ఒక ప్లాంక్ పెట్టాం. దాని నుంచి కిందకి పక్కకి వెళ్లకుండా సైకిల్ తొక్కమంటే ఎంతమంది, అంటే సైకిల్ తొక్కటం రాని వాళ్ళని నేను అడగటం లేదు, సైకిల్ తొక్కగలిగే వాళ్ళని మీరు తొక్కగలరా? 100 అడుగులు మీరు దేని మీద ఉండాలి? ప్లాంక్ మీదే ఉండాలి. దాన్ని ఒక 200 మీటర్లు పైన పెడతాను నేను. అండ్ ఐ గ్యారంటీ దట్ దేర్ విల్ బి నో ఎయిర్ ఫ్లో. గాలి కొట్టేస్తుందేమో మాస్టర్ అని ఇమీడియట్గా అంటారు కదా. గాలి కొట్టకుండా ఏంటది, మన 10 అంతస్తులు 20 అంతస్తులు ఉన్నటువంటి ఫ్లాట్స్ మధ్య ఉన్న జాగాలు 100 feet ఉంటుందిగా. అంచేత 100 feet అంటే అబౌట్ 7 or 8 floors పైన ఆ ప్లాంక్ పెట్టి ఇప్పుడు సైకిల్ తొక్కన్నాను అనుకోండి, తొక్కగలవా? మరి ఇందాక తొక్కగలిగావు కదా, ఎందుకు తొక్కలేకపోయావు? ఇమాజినేషన్. యు ఇమాజిన్ దట్ యు మే ఫాల్. ద రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. ఇఫ్ యూ కెన్ ఇమాజిన్ దట్ యూ వోంట్ ఫాల్, ఓ సన్నటి తాడి మీద స్ట్రీట్ వాకర్స్, రోప్ వాకర్స్ ఉంటారు కదా, మరి నడిచిస్తున్నారు కదా గాల్లో ఉంది. అంటే ద ఎంటైర్ సీక్రెట్ ఆఫ్ మహాలక్ష్మి సాధన ఈజ్ యూ షుడ్ బిలీవ్ దట్ యూ కెన్ గెట్ దోస్ క్రోర్స్. నాకెక్కడ వస్తుంది మాస్టర్? రాదు, ఇంకా రాదు నీకు. ఈ మొత్తం కోర్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే మీకు ఆ ధైర్యం కలగలేయటం. ఎస్, యూ కెన్ బికమ్ ఏ మల్టీ మిలియనీర్. కానీ ముందు నేను అవ్వగలను అనుకోవాలి. రెండు మీరే చెప్తారు మాస్టర్, అదే గొడవ వచ్చింది శాస్త్రవాదం. నేను రెండూ చెప్పటంలే. మీకు కారు డ్రైవింగ్ రాదు అనుకోండి, డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఎక్కడ కూర్చుంటారు? డ్రైవర్ పక్కన కూర్చుంటారా లేకపోతే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారా? మరి మీకు రాదుగా, మరి డ్రైవింగ్ సీట్లో ఎందుకు కూర్చున్నాం? రాదు కదా. అంటే నేర్చుకోవాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ మల్టీ మిలియనీర్, నువ్వు ఎక్కడ కూర్చోవాలి? మల్టీ మిలియనీర్ సీట్లో కూర్చోవాలి. వాడేమైనా సీట్ ఖాళీ చేసి ఇస్తాడా ఏంటి నీకు? వాడే ఇవ్వడు. నువ్వు కుర్చీలో కూర్చున్నప్పుడు యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఏ మల్టీ మిలియనీర్. చాణక్య చంద్రగుప్త కథ అదే. హీ వాజ్ సెర్చింగ్ ఫర్ సమ్వన్. దేశానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తి ఎవడైనా ఉంటాడా? చాణక్యుడు ఎవ్వడు కనిపించలే. 2 ఏళ్ళు వెతికాడు ఆయన. ఆ కథ చెప్పరు ఎవరు. 8 ఏళ్ళు వెతికాడు ఆయన. 2 ఇయర్స్ ఈ సెర్చ్డ్ పిలక ఊడేక. నిరాశ నిస్పృహలతో ఇంకా దొరకరు వాళ్ళు, నేనేం చేయాలి అనుకుని వెళ్తూ ఉంటే ఈ చిన్న కుర్రాడు ఆడుకుంటూ కనిపించాడు. ఎక్కడ కూర్చున్నాడు వాడు? సింహాసనం మీద ఏం కూర్చోలే. మట్టి దిబ్బ మీద కూర్చున్నాడు, అది పెంట దిబ్బ ఏమో కూడా విడోన్నో. ఇంకంటే చుట్టుపక్కల అన్న గోశాలు ఉన్నాయి అక్కడ ఆ సీన్లో. ఎక్కడంటే వాళ్ళ తండ్రి గోశాలను ఈ గొర్రెలు మెచ్చుకునేది ఏంటంటారు అది రన్ చేస్తున్నాడు. అంటే న్యాచురల్గా అదే ఉండి ఉంటే అక్కడ కూర్చుని ఉన్నాడు. కూర్చునున్న హీ వాజ్ ప్లేయింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ ఎ కింగ్. పట్టుకున్నాడు. నేను మీకు ఇచ్చే అడ్వైజ్ అది, మేము కోటీశ్వరం కావచ్చు, నువ్వు అవ్వగలవు. విజువలైజేషన్, ఆ విజువలైజేషన్ నేర్చుకోవటమే ఈ క్లాసెస్. ఆ విజువలైజేషన్ వస్తే ఆటోమేటిక్గా నీ దగ్గరికి డబ్బు ఫ్లో అవుతుంది ఆటోమేటిక్గా. కొన్నాళ్ళ కిందట ఈ ఆల్కెమీ మీద క్లాసెస్ పెట్టుకుందాం అనిపించింది నాకు, బట్ ఐ కుడ్ ఫైండ్ ద కరెక్ట్ పీపుల్. రాజేశ్వరి, రాజేశ్వరుడు అనేటటువంటిది కృష్ణానది ఒడ్డున రేపల్లె దగ్గర. ఐ వాంటెడ్ టు స్టార్ట్ దోస్ క్లాసెస్. రాజేశ్వరి, రాజేశ్వర మన రేపల్లె బంధువుల వాళ్ళు ఒకసారి నా దగ్గరికి వచ్చి ఏంటో మాస్టారు పరిస్థితులు అన్నీ దాని నుంచి అదే వచ్చేస్తాయంటారు. అంటే మీకేంటన్నారు, మరి మీ రాజేశ్వరుడు రాజేశ్వరుడు అది అంటున్నారు కదా, ఓ 5 అడుగుల విగ్రహాలు 6 అడుగుల విగ్రహాలు మాకు రేపు రాత్రి లోపల వచ్చేయాలి, మేము ఎవరికి ఆర్డర్ ఇవ్వము, మేమేమి చెయ్యము. వచ్చే వాళ్ళకి యూ కెన్ సీ ద ఫోటోగ్రాఫ్స్ నెక్స్ట్ డే దే గాట్ ఇట్ కానీ దే డిడ్ డు ఎనీథింగ్ ఇంకేత వాళ్ళ థాట్ వల్ల రాలే అది, అన్ఫార్చునేట్. ఆ కాన్ఫిడెన్స్ నాకుంటే ఏం లాభం, నాకుంటే నాకు వస్తాయి. 6 అడుగుల సాయి విగ్రహం కావాలి అని అక్టోబర్ 3 అనుకున్నాను నేను. విత్ ఇన్ ఫోర్ డేస్ ద ఓన్లీ టైం వర్క్ వీళ్ళు జైపూర్ వెళ్ళి విగ్రహం తీసుకురావడానికి పట్టే టైమే పట్టింది తప్ప అక్కడ వాళ్ళకి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టలేదు. దాని తర్వాత వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ వచ్చారు, మీరు ఒక క్రేన్ ఏవేవో అడిగారు వాళ్ళు. ఓకే ఐ సెడ్ గో అండ్ సెర్చ్ ఫర్ ఇట్. కానీ ఆ విగ్రహం వచ్చేసింది క్రేన్లు అవి రాలే, అక్కడున్న 10 మంది ఎత్తి పెట్టేశారు దాన్ని. ఇందుకే చెప్తున్నాను, నువ్వు అనుకున్న నీ దగ్గరికి వస్తాయి, కానీ వస్తాయని వచ్చినాయి అనవసరమైన అనుకుంటూ కూర్చుంటే ఇప్పుడు ఐ కెన్ ఈట్ ఓన్లీ ఏ ఫ్యూ ప్లాంటింగ్స్. అంచేత నాకు అల్టిగల్లో 20 లక్షలు కావాలి అని నేను అడిగాను అనుకోండి, ఏ మల్టీ మిలియనీర్ ఎవడైనా ఆ పని చేస్తాడా? అసలు చేయడు వాడు, మనం చేస్తాం ఆ ఫూలిష్నెస్. నీకు ఏది కావాలో అది నీ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఐ నో విత్ మై లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. వాట్ ఎవర్ ఐ వాంట్ ఇట్ కమ్స్ నెక్స్ట్ డే అండ్ ఫర్ మెనీ టైమ్స్ ద సేమ్ ఇన్స్టెంట్. ఇందుకే చెప్తున్నాను అంత ఇదిగా, మీరు యూ చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్. ఐఎమ్ ఎ కింగ్, ఐఎమ్ ఎ మల్టీ మిలియనేర్, నేను కోటీశ్వరుణ్ణి అని నువ్వు అనుకో. ముఖ్యంగా పిల్లలకి చెప్పండి ఇది. కానీ హల్లూసినేషన్స్లో కొద్దు, హల్లూసినేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇమాజినేషన్. హల్లూసినేషన్ అంటే ఇంక అందరూ కూర్చుంటాడు వాడు అంతే. నాకు అది కావాలి అనుకుంటూ దానికి తగిన ఎఫర్ట్ చేస్తూ ఉండాలి మనం, దానికి తగిన ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మాకు జీవించాలని లేదు, మేము ఎందుకు జీవించాలి? అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి బాధ ఇదే, అందరికీ ఎక్సెప్ట్ ఫర్ ఎ ఫ్యూ పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ పీపుల్ అండ్ ప్రాబ్లీ సమ్ సైంటిస్ట్. ప్రతి వాడికి ఏంటి అంటే మేము ఎందుకు జీవించాలి? ఫర్గెట్. అంత అద్భుతమైనటువంటి జీవితం, మానవ జీవితం లభించి దేవతలకి కూడా లభించినటువంటి మానవ జీవితం లభించాక ఇలా మనం జీవిస్తున్నాం అంటే ఫాల్ట్ ఎవరిది? ఖచ్చితంగా గురువులదే, మీది కాదు. గురువులు మీకు ఇది చెప్పటం లేదు, ఇది తప్పు మాది, టీచర్స్ది. అంచేత నేనేమని నిర్ణయించుకున్నానంటే ఆ తప్పు నా ద్వారా జరగదు. ఐ విల్ టీచ్ పీపుల్ దట్ దే కెన్ బికమ్ రిచ్, నాట్ ఓన్లీ రిచ్, సూపర్ రిచ్. రత్నగర్భ అన్నది భారతదేశం యొక్క పేరు. మళ్ళీ ఆ రత్నగర్భ స్థితి ఎన్నాళ్ళలో తీసుకొస్తా ఉందని మాస్టర్, లెట్ మీ క్యాలిక్యులేట్, 10 ఇయర్స్, 20 ఇయర్స్, Ratnagarbha Sthiti, if you know how to do it, you can get it now. The Power of Now అని ఒక అద్భుతమైనటువంటి బుక్ ఉంది. The Power of Now. Unfortunately, ఏంటి అంటే ఐ రీడ్ ద బుక్స్ బట్ ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ ది ఆథర్స్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అబౌట్ ద ఆథర్స్. కానీ ద బుక్ పేరు అది ద పవర్ ఆఫ్ నౌ. నువ్వు ఏది చేసినా ఇప్పుడు చేయాలి, ఈ క్షణంలో నువ్వు చేయాలి తప్ప రేపు కాదు నువ్వు చేయవలసింది. అది ద పవర్ ఆఫ్ నౌ అంటే. నువ్వు చదువుకుని మార్కులు తెచ్చుకోవాలి, ఇప్పటి నుంచి చదువుకో. రేపటి నుంచి చదువుతానే, ఇవాళ టీవీ చూడని, నీకు మార్కులు రావాలని లేదు. నిన్ను మోసగించుకోకు, ఇతరుల్ని మోసగించుకోకు. నేను మార్కులు కావాలి, నేను బాగా చదువుతాను, ఎప్పటి నుంచి మొదలెట్టాలి? నౌ. అంచేత ద ఎంటైర్ రిచ్నెస్ సైకాలజీ ఏంటి అంటే ఇట్ ద పవర్ టు డూ ఇట్ నౌ. చిన్న చిన్న పనులు తక్షణం చేయటం నేర్చుకోండి మీరు. పెద్ద పనులు వాటంటే అవే తక్షణం అయిపోతాయి. నేను ఇందాక చెప్పిన విగ్రహాలు కానీ, 5 అడుగుల 7 అంగుళాల సాయిబాబా విగ్రహం కానీ, విత్ఇన్ ఎ ఫ్యూ ట్రాన్స్పోర్ట్ టైం మీరు తీసేస్తే ఇట్ కేమ్ ఇన్ ఇన్ 12 అవర్స్. నేను అనుకున్నాను, అనుకున్న 12 అవర్లో వచ్చేసింది. మిగతా టైం దేనికి పట్టింది అంటే జైపూర్ నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి ట్రాన్స్పోర్ట్కి పట్టింది. ఫిజికల్ మూమెంట్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ద పవర్ ఆఫ్ నౌ ఏంటి? తక్షణం. ఇప్పుడు మీకు నాతో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు ఎంత బాధ. పాపం వాళ్ళకి పాపం రెస్ట్. నేనేదో అడుగుతాను, వాళ్ళు ఇంకా గేట్ దాటరే అయిపోయిందా అంటాను. పాపం ఇంకా వాళ్ళు తలలు పట్టు కూర్చుంటారు, ఇంకా మమ్మల్ని గేట్ దాటని వాళ్ళు మార్చారు. పాయింట్ అంతా నన్ను చదువులో బాగా మార్కులు తెచ్చుకోవాలి, జీవితంలో నేను సక్సెస్ఫుల్ అవ్వాలి. చదువు బాగా రావాలి, జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలి. ఏం చేస్తే అవుతావు తెలుసా నీకు? ఇంకెలా అవుతావు? హేజీ డిజైర్స్ పనికిరావు. స్పెసిఫిక్ డిజైర్స్ ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఏ హేజీ డిజైర్ హ్యాస్ నో మీనింగ్. నా మంచి జరగాలి. ఏంటి మంచి జరగటం అంటే? ఏంటి మంచి జరగటం అంటే? ఆహారంలో నాకు కమ్మటి పదార్థాలు కావాలి. కరెక్ట్ కోరికేనా? వెరీ అబ్సర్డ్ డిజైర్. నీకు ఏది కమ్మటో పక్కవాడికి అది కమ్మటది కాకపోవచ్చు. నాకేమో కారం కావాలి. మా అన్నయ్య ఉన్నారు అమలాపురంలో, నేను ఇక్కడ ఆవకాయ కప్పు కలుపుకుంటూ ఉంటే ఆయన కడమని నీళ్ళు వస్తాయి. అంచేత మా వదిన ఏం చెప్తుందంటే, నువ్వు బాబు ఆయనతో కూర్చోక, నేను ఆవకాయ తిన్నేవాడు ఆయన. ఇందుకు చెప్తాను, కమ్మటి అనేటటువంటిది కూడా ఇది రిలేటివ్. నాకు ఆవకాయ తింటే ఆహాహాహా, ఆయనకి ఆవకాయ తింటే ఏడుపు. బీ స్పెసిఫిక్ అనే మాట అర్థమవుతోందా? మీ కోరికలు మీరు కోరేది అర్ధరహితమైనటువంటి కోరికలు కోరుతున్నారు మీరు. మీరు కోరేటటువంటి కోరిక స్పెసిఫిక్గా లేదు. స్పెసిఫిక్గా కోరటం నేర్చుకోండి. ఇప్పుడు ఇందాక నేను ఒక ఫ్లాట్ కావాలి అనగానే ఎన్ని స్పెసిఫికేషన్స్ చెప్పాను నేను మీకు, ఇంక్లూడింగ్ ద టైమ్ ఐ ఎంటర్ అండ్ ఇంక్లూడింగ్ ద టైమ్ ఐ కమ్అవుట్. ఆ స్పెసిఫిసిటీ ఉంటే మీకు నెక్స్ట్ డే వచ్చేస్తుంది. ఓ ఫ్లాట్ కావాలి ఎక్కడ, దానికి ఒక పెద్ద ఆలోచన. మళ్ళా ఆ ఆలోచన నేను ఎలా తీసేసాను? ఎనీవే వేర్ యూ కెన్ ప్రొక్యూర్. ఎందుకంటే ఒక కడు ఒక చోట సెట్ చేస్తాను. యు ఆర్ ఫాలోయింగ్? ఎందుకు చెప్తున్నాను, నేను ఒక కోరిక కోరాను అంటే దాని గురించి అంతా ఆలోచించేసి నేనేం చేయాలో మీరేం చేయాలో అన్ని నిర్ణయం చేశాక చెప్తా. చదువుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ చదువుకో చదువు అంటా. ఏం చదవమంటారు మాస్టర్? ఇంజనీరింగ్, ఫిజిక్సా, కెమిస్ట్రీయా? అదొక పెద్ద డిస్కషన్. మళ్ళీ ఫిజిక్సా యూ స్టార్ట్ నౌ, యూ స్టార్ట్ రీడింగ్ ఇట్ వాట్. అది ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, టికెట్ ఇవ్వండి అన్నాడు. తప్పేమైనా అడిగాడు వాడు? ఇస్తాడు వాడు టికెట్? ఏమిస్తాడు? మీ కోరికలన్నీ అలాగే ఉన్నాయి. మీకు అన్ని సుఖాలు కావాలి వితౌట్ ఏ పర్పస్. యూ వాంట్ ఏ ఎయిర్ కండిషన్ రూమ్, వై వై డూ యూ వాంట్ ఎయిర్ కండిషన్ రూమ్? పక్కవాడికి ఉందండి, లేకపోతే ఇక్కడ బాగా పడుకోవచ్చండి. బాగా పడుకోవటానిక ఎయిర్ కండిషన్ రూమ్? లేకపోతే బాగా వర్క్ చేయటానిక? బాగా వర్క్ చేయటానికి ఎయిర్ కండిషన్ రూమ్ కావాలంటే, నువ్వు బాగా వర్క్ చేయటం మొదలు పెడితే ఆటోమేటిక్గా నీకు ఎయిర్ కండిషన్ రూమ్ వస్తుంది. పడుకోవటానికి నువ్వు పడుకున్నాక ఎక్కడున్నా ఒకటే, నువ్వు ఎయిర్ కండిషన్ రూమ్ ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే, ఎక్కడున్నా ఒకటే. అంతేట అవి రావు. స్పెసిఫిసిటీ. గాట్ ద పాయింట్? అర్థమవుతుందా? స్పెసిఫిక్గా ఉండండి. నేను చదువుకోవాలి, ఓకే నువ్వు చదువుకో. ఏం చదువుకోవాలి? ఇంజనీర్ అవుతావా? ఇంకా ఆలోచించలేదండి. డాక్టర్ అవుతావా? ఇంకా ఆలోచించలేదండి. మరి ఏమవుతావా? ముందు 10th క్లాస్ అవనివ్వండి. ఇంకా నువ్వేమవుతావు అర్థమైపోయింది కదా. ఎందుకు రావటం లేదు మీకు ఫీజు? వాడు 8వ క్లాస్ నుంచి 9వ క్లాస్ నుంచి నేను డాక్టర్ ఇంజనీర్ అవ్వాలని చదవటం మొదలెడితే ఈ లాంగ్ టైమ్ కోచెస్ అవి ఏం అక్కర్లే. అదే సూపర్ లాంగ్ టైమ్ కోచింగ్ అది. 8వ క్లాసు 9వ క్లాసు 10వ క్లాసు ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు అంతా లాంగ్ టైమ్ కోచింగే. ఖచ్చితంగా ఒక సీట్ ఉన్న వాడికే వస్తుంది అది గ్యారంటీగా. నిన్న చెప్పాను నేను మీకు, మా స్నేహితుడు యొక్క తమ్ముడు సుబ్రహ్మణ్యం అని, గుడివాడలో కాకినాడలో, హీ వాజ్ అ లైన్ మ్యాన్. 10th క్లాస్ పాస్ అయ్యాక వాడు ఇప్పుడు ఉన్నాం హీజ్ ఇన్ మలేషియా ఎర్నింగ్ ఐ డోంట్ నో హౌ మెనీ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ పర్ మంత్. సింపుల్ థింగ్. చేత బీ స్పెసిఫిక్. స్పష్టత రావాలి నాకు, ఇది కావాలి, దానికి నేనేం చేయాలి అని నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ కూడా రావాలి. అంచేత నువ్వు ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే, నువ్వు 8వ క్లాస్లో ఉన్నప్పుడే నువ్వు ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి? నువ్వు మ్యాథమెటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. కానీ టీవీలో మంచి సీరియల్ వస్తుంది మాస్టర్, చూసాక చదువుతా. యూ డోంట్ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్ అని అర్థము. నీ ఆచరణ చెప్తుంది నీకు ఆ కోరిక బలంగా లేదు. నీకు ఆ కోరిక బలంగా ఉంటే ఏం చేస్తావు నువ్వు? అందరూ టీవీ చూస్తున్నా, ఆ టీవీ ముందే కూర్చుని నువ్వు సబ్జెక్ట్ చదువుకుంటావు. అంటే టీవీ చూడకూడదు. టీవీ చూడకపోతే మనసులో చూస్తూ ఉంటారు అక్కడ కూర్చుని. మా అమ్మ నాన్న వాళ్ళు టీవీ చూస్తున్నారు, నన్ను చూడనివ్వటం లేదా మీ మీద కలిసి పెంచుకుంటారు. ప్రశ్న, టీవీ చూడొచ్చా చూడకూడదా? నీకు చదువుకోవాలనుంటే నువ్వు చూడవని చెప్తున్నా. నేను కూడా టీవీ చూస్తే చదువు వస్తుందని నేను చెప్పటం లేదు. కానీ నీకు మార్కులు రావాలని లేదు, నీకు చదువుకోవాలని లేదు కనుక నువ్వు టీవీ చూస్తున్నావు తప్ప. నీకు మార్కులు రావాలని ఉంటే, చదువుకోవాలని ఉంటే, నువ్వు గొప్పవాళ్ళు అవ్వాలని ఉంటే నువ్వు చేస్తున్నటువంటి పనులు చెయ్యవు. ఎప్పుడు చూస్తావు మరి టీవీ? చూడకూడదా మాస్టర్? అలసిపో, పడిపో. ఇంకా బురక ఎక్కడ మానేస్తుంది? ఎంత గొప్ప మేధావైనా కూడా ఒక 2 అవర్స్ 3 అవర్స్ చదివిన తర్వాత దెన్ ద బ్రెయిన్ బికమ్స్ క్లాగ్డ్, దెన్ రిలాక్స్. క్లాగ్ అయిపోతుందేమో మాస్టర్, ముందు రిలాక్స్ అవుతాను. ఇంకా అలాంటి వాళ్ళకి నేనేం చెప్పలేదు. అది క్లాగ్ అవ్వాలి. 2 అవర్స్లో క్లాగ్ అయిపోతుందని మీరే చెప్పారు కదా మాస్టర్. నీకు 5 అవర్స్ పడుతుందేమో. నేను చెప్పానని నువ్వు 2 అవర్స్ తర్వాత టీవీ దగ్గరికి వెళ్తే ఎట్లా? నువ్వు ఎప్పుడు వెళ్ళాలి టీవీ దగ్గరికి? టీవీ అంటే ఐ మీన్ ఎనీ రిలాక్సేషన్, అంతే తప్ప ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ టీవీ. బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, యు ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్. బంధువులు వచ్చారు కనుక పనిచేయటం మానేస్తావా? జపం చేస్తూ ఉంటారు బంధువులు వస్తే వాళ్ళకి ఎంత ఆనందం. ఎన్నాళ్ళు ఉంటారండి మీరు? 5 రోజులు అమ్మాయి. ఈ 5 రోజులు ఎందుకంటే మాస్టర్కి ఆ కారణం చెప్పొచ్చు. ఏ కారణం చెప్పొచ్చు అంటే మీకు జపం చేయాలని ఉన్నట్ట లేనట్ట? చాలా క్రిటికల్ అనాలిసిస్ కావాలి. మనం మామూలు వ్యక్తుల కంటే కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటే మన ఆలోచన విధానము మామూలు వ్యక్తుల కంటే కూడా హీనంగా ఉంటే హౌ కెన్ యూ బికమ్ గ్రేట్? అందుకని జీవితే ఈ పాయింట్ చెప్తున్నాను నేను మీకు. మాకు జీవించాలని లేదు, మేము ఎందుకు జీవించాలి? వర్క్ ఉన్న వాడికి అసలు జీవించడానికి టైం ఉండదు. వర్క్ 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 పని ఉంటూ ఉంటే నేను జీవించాలని లేదు, నన్ను ఫలానా వాడు ప్రేమించటం లేదు, నన్ను ఫలానా వాళ్ళు గుర్తించటం లేదు, ఇవన్నీ మీకు అసలు చూడటానికి టైం ఏది? మీకు టైం ఉందనుకోండి అంటే అర్థమేంటన్నమాట, యూ డోంట్ డిజర్వ్ టు లివ్. నువ్వు జీవించాలో లేదో నువ్వు చెప్పక్కర్లే. నెక్స్ట్, ఇక్కడ ఈ నిరాశ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ మనకి ఎప్పుడు వస్తూ ఉంటుంది, నిజమే మాస్టర్ మీరు చెప్పింది. కానీ అనుకూల పరిస్థితులు లేవు కదా. ఏరోప్లేన్ కనిపెట్టడానికి, మనిషి ఎగరటానికి సైంటిస్టులు చేసేటటువంటి ప్రయత్నంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేకపోతే వాళ్ళు కల్పించుకున్నారా? సైన్స్ అనేది అందుకు మనం చాలా సైంటిస్టుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది. ఏంటంటే మన అనుకూల పరిస్థితులు ఉండవు, అనుకూల పరిస్థితులు తెచ్చుకోవాలి నువ్వు. అనుకూల పరిస్థితులు ఉంటే నేను జీవిస్తాను అనేటటువంటి వాడు మూర్ఖుడు. ఎందుకో తెలుసా, అనుకూల పరిస్థితులు ఉన్నాయి అంటే ఆ అనుకూల పరిస్థితులను ఇంకో పర్పస్కి ఉపయోగించుకోవడానికి అనుకూల పరిస్థితులు వస్తాయి. అంతే తప్ప అనుకూల పరిస్థితులు వచ్చేసే నాకు నెలకి ఇంత డబ్బు వచ్చేస్తుంది, ఇంకా నేను జల్సా చేస్తాను, పడుకుంటాను. పడుకుంటే ఏమవుతుందంటే చివరికి యు ఆర్ ఫెడ్ అప్ విత్ లైఫ్. అంతేత అనుకూల పరిస్థితులు వచ్చే ఉన్నాయి అంటే అర్థం ఏంటి, యు హ్యావ్ సంథింగ్ హయ్యర్ గోల్. అది నేర్చుకోవాల్సింది. నిరాశ పరిస్థితులు అనుగుణం లేకపోవటం వల్ల రాదు, పరిస్థితులు నిన్ను ఎటువైపు తీసుకువెళ్తున్నాయో తెలియకపోవటం వల్ల వస్తుంది. నాకు ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం అనేటటువంటిది అనేక మంది గురువులు నేర్పారు. కానీ శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి దగ్గర అసలు నాకు డౌట్స్ అన్నీ పోయి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత 1971 18 జూన్ ఈవినింగ్ 4:30, ఐ రిమెంబర్ దట్ డేట్, అంత గొప్ప రోజు నా జీవితంలోది. ఆ రోజు నుంచి నేను ఇదే దారిలో వెళ్తున్నాను, స్ట్రెంగ్త్ మౌంట్ పడుతున్నాను, లేస్తున్నాను, అది సరే తప్పదు. అది ఏంటి, అక్కడ నేను ఈ విషయం చెప్తున్నది మీకు, ఈ నిరాశ నిస్పృహలు ఎందుకు వస్తాయి అన్నది మీరు అర్థం చేసుకోండి. ఆయన ఉదాహరణ ఇచ్చేవాడు. ఆయన రెండు, టు బి కరెక్ట్, రెండు ఉదాహరణలు ఇచ్చేవాడు. ఆయన కుస్తీ పోటీకి 50 మంది యూత్ రెడీ అవుతున్నారు, 50 మంది రెడీ అవుతున్నారు మల్ల యుద్ధానికి. అందులో ఎవడు గెలుస్తాడు, ఒకడే గెలుస్తాడు. అప్పుడు చాందిగి రామో ఎవడో నాకు గుర్తులేదు, అప్పుడు అతను చాలా ఫేమస్ అతను. అంతకంటే ముందు ఈ దారాసింగ్ కింగ్ కాంగ్లు పేరు వినే ఉంటారుగా మీరు. ఆ మిగతా 49 మంది ఏమయ్యారు, ఊడిపోయారు. కానీ వాళ్ళ హెల్త్, అందరి హెల్త్ ఇంప్రూవ్ అయింది, అందరికీ ఎనర్జీ వచ్చింది. అంచేత నువ్వు నిరాశ నిస్పృహకి లోను కావక్కర్లే, నువ్వు అనుకున్న టార్గెట్ రాకపోవచ్చు, కానీ ఆ టార్గెట్ రాకపోయినా సత్ఫలితాలు మీకు గ్యారంటీగా లభిస్తాయి అనేటటువంటి నమ్మకం ఉండాలి మీకు. మనకి టార్గెట్ రాకపోయేసరికల్లా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. మొదటి వార్నింగ్ ఆయన అది ఇచ్చాడు. యువర్ టార్గెట్, నేను క్లాస్ ఫస్ట్ రావాలి అనుకుని నువ్వు ట్రై చేసావనుకో, రావచ్చు రాకపోవచ్చు, కానీ గ్యారంటీ ఏంటంటే ఫస్ట్ క్లాస్ గ్యారంటీగా వస్తుంది. క్లాస్ ఫస్ట్ రావాలి అని ట్రై చేసినటువంటి వాడు 3rd క్లాస్ వచ్చిందనుకో, వాడు ట్రైనింగ్ ఎంత గొప్పగా చేశాడో అర్థమైపోయింది కదా. అందుచేత క్లాస్ ఫస్ట్ రావాలి అని నువ్వు ట్రై చేస్తూ ఉంటే క్లాస్ ఫస్ట్ రాలేకపోవచ్చు, కానీ ఏమవ్వచ్చు, గ్యారంటీగా ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ ఏ హ్యాపీ అకేజన్? కానీ నాకు క్లాస్ ఫస్ట్ వచ్చింది అని ఏడుస్తూ, రాలేదు అని ఏడుస్తూ కూర్చుంటే ఎవరు తప్పది? ఇదంటే క్లాస్ ఫస్ట్ ఆ సంవత్సరం ఎవడో ఒకడే వస్తాడు, ఆ కామన్ సెన్స్ ఉండాలి. కానీ మరి అయితే ఆ టార్గెట్ పెట్టుకోకూడదా? నువ్వు అది పెట్టుకుంటేనే ఈ మాత్రం అయినా వస్తుంది, ఆ టార్గెట్ పెట్టుకోకపోతే ఏమీ రాదు. నిరాశ నిస్పృహలకి మా గురువు గారు ఇచ్చినటువంటి ఒక ఆలోచన విధానం. రెండోది ఆయన ఏం చెప్పాడు, నువ్వు చేసేటటువంటి పని ఏ పర్పస్కి చేస్తున్నావో దాని మీద దృష్టి పెట్టుకోకుండా చేస్తే అది నీకు ఉపయోగపడదు. ఉదాహరణకి వెయిట్ లిఫ్టింగ్, ఈ కులీలందరూ వెయిట్ లిఫ్టర్సేగా కాదా? అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏం ట్రై చేస్తారు, వాళ్ళు ఎంత మోయగలరో అంతకంటే ఎక్కువ మోయటానికి ట్రై చేస్తారు, ఎక్కువ మోయటానికి ట్రై చేస్తారు. మరి అప్పుడే కదా వాళ్ళకి కాస్త ఎక్కువ వస్తుంది. కానీ వీళ్ళందరికీ మజిల్స్ అవి పెరుగుతున్నాయా? పెరగవుగా. వెయిట్ లిఫ్టర్స్ వాళ్ళకంటే ఎక్కువ బరువు ఎత్తగలుగుతున్నారు. కారణం ఏంటి, దే హ్యావ్ ఎ పర్పస్. ఒక లక్ష్యం ఉంది, నేను బరువు ఎత్తాలి. ఇంకేత మొదటి నిరాశ దేనివల్ల వస్తుంది, నేను అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు కనుక వస్తుంది. దానికి ఆన్సర్ ఏం చెప్పారు ఆయన, నువ్వు టార్గెట్ రీచ్ కాకపోవచ్చు బట్ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. ఫెయిల్యూర్ కాదు నువ్వు, 3rd క్లాస్ మ్యాన్ కాదు నువ్వు, 2nd క్లాస్ మ్యాన్ కాదు, యు ఆర్ ఏ 1st క్లాస్ మ్యాన్. అది నువ్వు మర్చిపోతే ఎట్ట, నాకు ఫస్ట్ నేను యూనివర్సిటీ ఫస్ట్ రాలేదు అని ఏడిస్తే ఎట్ట. రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, పర్పస్. పర్పస్ లేకుండా బరువు ఎత్తుతూ ఉంటే కులివాడివే అవుతావు తప్ప వెయిట్ లిఫ్టర్ అవ్వవు. అంచేత నువ్వు చేస్తున్నటువంటి పని ఎందుకు చేస్తున్నావు? చాలామందికి ఈ మోడర్న్ ఎడ్యుకేషన్లో అసలు వాళ్ళు ఆ సబ్జెక్ట్స్ ఎందుకు చదువుతున్నారో తెలియదు, వాళ్ళు చదివిస్తున్నారు, అది ఎలా కరెక్ట్ చేయాలో కూడా నాకు తెలియదు. నేను లెక్చరర్గా జాయిన్ అయినటువంటి మొదటి సంవత్సరాలలో ఐ ట్రై ఫర్ ఇట్. మా హెడ్ ఏం చెప్పాడో తెలుసా, డోంట్ బ్రేక్ యువర్ హెడ్ అన్నాడు. నేను ఆయన మాట విని వదిలేశాను. కానీ ఈ డైరెక్షన్లోకి వచ్చాను నేను. ఎంచేత ఐ డోంట్ బ్రేక్ మై హెడ్ బట్ ఐ కెప్ట్ మై బ్రెయిన్స్. అక్కడ అది వర్క్ చేయలేదు, మరి ఇక్కడ వర్క్ చేస్తుందేమో చూద్దాం. ఇఫ్ ఐ కెన్ పుష్ యూ ఇన్ దట్ డైరెక్షన్. ఫిజిక్స్ ఎందుకు చదువుతున్నావు అది చెప్పరు, కెమిస్ట్రీ ఎందుకు చదువుతున్నావు అది చెప్పరు, మ్యాథమెటిక్స్ ఎందుకు చెప్తున్నావు అది చెప్పరు. బట్టి నీకు పర్పస్ తెలియనప్పుడు ఖచ్చితంగా బట్టి కొట్టాల్సిన తప్ప ఇంకో దారి లేదు. అండ్ తమాషా ఏంటో తెలుసా, ద లెక్చరర్స్ దెమ్సెల్వ్స్ డోంట్ నో వై దే హ్యావ్ రెడ్ దట్ సబ్జెక్ట్. ఎందుకు చదివారు అంటే అందులో సీట్ వచ్చింది కనుక. పర్పస్ గురించి చెప్తున్నాను, వెయిట్ లిఫ్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు అర్థమైంది కదా. అసలు ఎందుకు ఇదంతా నువ్వు చదువుతున్నావు, దీనివల్ల ఏంటి ఫిజిక్స్ చదివితే నీకేం లాభం? అడగండి ఎవడైనా ఫిజిక్స్ లెక్చర్ అని. ఫిజిక్స్ చదివితే ఏం లాభం? ఉద్యోగం వస్తుందండి, అది లాభం కాదుగా. ఆ సబ్జెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? అలాగే నిద్ర లేచిన దగ్గర నుంచి నువ్వు పడుకునేంత వరకు మొహం కడుక్కుంటావు, మెకానికల్గా చేస్తావు, దాని పర్పస్ ఏంటి? పర్పస్లెస్గా చేస్తున్నారా మీరు? మొహం కడుక్కోవటం పర్పస్లెస్సా? ఇందులో ఓ పర్పస్, బట్ వీ హ్యావ్ ఫర్గాటెన్ దట్ పర్పస్. స్నానం చేస్తాం, పర్పస్లెస్సా? స్నానానికి ఒక పర్పస్ ఉంది. మీరు ఆయుర్వేదంలో చూస్తే నేచర్ క్యూర్లో 32 రకాల స్నానాల గురించి చెప్తాడు వాడు. అందులో తీర్థ స్నానాలు, సముద్ర స్నానాలకి చాలా ప్రామినెన్స్ ఇచ్చింది. ఇప్పుడు తీర్థాలకి వెళ్తాం, సముద్రానికి వెళ్తాం, దేవుడికి తెలియాలి మనం స్నానాలు చేస్తున్నామో లేదో. స్నానం చేస్తే వాళ్ళు చెప్పినటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి లేదు. ఎందుకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, మల్టీ మిలీనియర్ అవదలుచుకున్నప్పుడు ఉద్దేశ్యహీనమైనటువంటి పని మీరు ఏదైనా చేస్తే మీరు డబ్బు సంపాదించలేరు. ఎవ్రీథింగ్ మస్ట్ బి క్యాలిక్యులేటెడ్ ఓ ఫంక్షన్కి వెళ్ళినా వాడు ఎందుకు వెళ్తాడో తెలుసా ఫంక్షన్కి? అక్కడ అదేంట నిన్న చెప్పారా సినిమా, స్టాంప్ సినిమాను కూడా చూస్తూ ఉండాలమ్మా, సినిమాలు దీనికి ఉపయోగపడతాయి. వాడు ఎందుకు వెళ్తాడు అంటే వాడు లిస్ట్ చదువుతాడు, ఆయన రాజేంద్ర ప్రసాద్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పుల పారవు కాదు, సరే ఏదో ఒకటి. వాడు ఏంటి, వాడు క్యాలిక్యులేట్ ఏం చేస్తాడు అంటే ఇవాళ ఫిబ్రవరి నెలలో మనకి 12 పెళ్లి ఇన్విటేషన్స్ వచ్చాయి, అంచేత 12 రోజులు వంట వండక్కర్లేదు. ఫిబ్రవరిలో ఉన్నది తక్కువ రోజులే కనుక అందులోంచి 12 తీసేసాడు వాడు. 28 నుంచి 12 తీసేస్తే అందులో మనం పెళ్లికి అప్పుడు వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ అవి ఏమైనా ఉంటే మనం కొన్ని తెచ్చేసుకోవచ్చు సంచిలో. ఫ్రూట్స్ అవి ఉంటాయి మనకి, 4-5 రోజులు దాంతో గడిచిపోతుంది. ఇంకా మిగిలింది ఇంకో ఏదో 5 రోజులు తీర్చండి. అక్కడ నా క్యాలిక్యులేషన్ దబ్బురకి ఎక్కలేదు, ఇచ్చేంటే ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్. అంచేత వాడు చివరికి పాపం వాళ్ళ ఆవిడ సరుకులు తెమ్మంటే 5 రోజులకి మాత్రమే సరుకులు తెస్తాడు. అదేంటండి 5 రోజులకి తెచ్చాడు అంటే 12 పెళ్లి ఇన్విటేషన్స్ ఉన్నాయి, ఇన్ని ఫ్రూట్స్ అవి దొరుకుతాయి మనకి. దట్ ఈస్ లివింగ్ విత్ ఎ పర్పస్. హాస్యానికి అది పెట్టి ఉండవచ్చు కానీ జీవితంలో ఎవ్రీథింగ్ ప్రతిదీ అలా క్యాలిక్యులేట్ చేసిన వాడే మల్టీ మిలియనీర్ అవుతాడు తప్ప. కరెంట్ వేస్ట్ చేస్తూ ఉంటాం, ట్యాప్స్ లీక్ అవుతూ ఉంటుంది బాత్రూమ్స్లో, మల్టీ మిలియనీర్స్ అవ్వలేరు. బాత్రూమ్స్లో కంటికి కనిపించిన ఒక నైట్ బల్బ్ వెలిగిస్తాం మనం, ఎందుకంటే కరెంట్ సేవ్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వు ఉండేది ఎంత బాత్రూమ్లో ఎంత సేవ్. నేను చాలామందికి చెప్పాను రాబోయేటువంటి రోజుల్లో అన్ని ఏరోడ్రోమ్స్ కూడా క్యాన్సిల్ అవుతాయని. వన్ క్యాపిటల్ తర్వాత వన్ క్యాపిటల్ మీరు గమనించి ఉంటే మొన్న ఢిల్లీ బ్లాక్ అయిపోయింది. కానీ దిస్ టైమ్ నాట్ బికాస్ ఆఫ్ వాటర్ బట్ బికాస్ ఆఫ్ వ్యాపర్. ఫాగ్ అంటే వ్యాపరేగా, అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ వాటర్. పర్పస్ తెలిస్తే మీకు అర్థమైంది. ఇది ఒకడికి అర్థమైంది, మేము ఏరోప్లేన్లో టికెట్ బుక్ చేసుకోకుండా బుల్లక్ కార్ట్ మీద వెళ్ళుంటే చేరుకునే వాళ్ళము. ఖచ్చితంగా అందుకే ఎయిర్పోర్ట్ క్లోజ్ అయింది. వన్ హూ డజంట్ డిజర్వ్ టు గో బై ఎ ఫ్లైట్, వాడి బుల్లకాటి మీద వెళ్తే చాలు వాడికి, వాడు టికెట్ బుక్ చేసుకున్నాడు, క్యాన్సిల్ అయింది. మీకు అర్థం అవటంలే, డబ్బుంది కనుక మీరు యూజ్ చేయకండి డబ్బుని, డబ్బున్నవాడు అలా వేస్ట్ చేయడు. వాడు బుల్లకాటి మీద నడిచి వెళ్ళిపోగలిగితే వాడు గ్యారంటీగా నడిచి వెళ్తాడు తప్ప, మీలాగే డబ్బుంది కదా అని ఎయిర్ టికెట్ కొండు పర్పస్ లేకుండా. కానీ వాళ్ళు ఎయిర్ ట్రావెల్ ఎందుకు చేస్తారు? తొందర వాళ్ళకి తక్షణం అయిపోవాలి పని అక్కడ. అంతే తప్ప వీడు బుల్లకాటి మీద వెళ్తూ కూర్చున్నాడు అనుకో, అక్కడ పనులు జరగవు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? కస్టమర్స్ మేము ఎంజాయ్ చేయటానికి మేము వెళ్తున్నామండి. డి యూ నో వాట్ ఈస్ కస్టమర్స్? హౌ కెన్ యూ ఎంజాయ్ ఇట్? కస్టమర్స్ అంటే నేను ఏంటి ఎంజాయ్ అంటే తిండి తింటాం. ఏ పండుగ అయినా మనకి అర్థమైంది ఏంటి అంటే తిండి తింటాం. ఏ పండుగైనా పండుగ అంటే ఏంటి? తిండి తింటాం. దాని తర్వాత నెక్స్ట్ డే అదా పండుగ అంటే. ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయో ఫ్లైట్స్ మీకు అర్థమైందా? లాజిక్ అర్థమైందా? ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి, ఎందుకు అవటం లేదు, ఎందుకు ఏరోడ్రోమ్స్ ఫ్లడ్స్ అవుతున్నాయంటే, అన్వాంటెడ్ పీపుల్ హూ షుడ్ నాట్ యూజ్ ఎయిర్పోర్ట్స్ ఆర్ యూజింగ్ ఇట్. ముందు అది నేర్చుకోవాలి. డబ్బున్న వాళ్ళు మొట్టమొదట ఉపయోగించుకునేది ఏంటి అంటే, ఎవరికైనా ఏదైనా పెర్స్ ఇచ్చినా ఏదైనా ఇచ్చినా వాళ్ళ వర్క్ బట్టి ఇస్తాడు తప్ప డబ్బుందని ఇవ్వడు. మీరు ఆ కంఫర్ట్స్ ఏ పర్పస్ యూజ్ చేస్తున్నారు? సెలవులు గడపటానికి ఏంటో చెప్పాడు, 3 ACA 2 ACA కంటే కూడా ఇది చాలా చీప్ అండి, చీప్ బ్రెయిన్. వాడు మాట అర్థమైందా మీకు? ఏంటన్నాడు? యూ వాంట్ టు బికమ్ ఎ మిలియనీర్, హౌ కెన్ ఎ చీప్ మ్యాన్ బికమ్ ఎ రిచ్ మ్యాన్? కొంచెం ఆలోచన విధానాన్ని కరెక్ట్ చేసుకోండి. అది ఇక్కడ చెప్పేది నిరాశ, పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం. అర్థమైందా మీకు? ఇంకొక ఏ పరిస్థితి అయినా కూడా అది ఎందుకుంది అన్నది ఆలోచించండి. మీరు మీకు ఎందుకు మీ లైఫ్లో అలాంటి పరిస్థితి వచ్చింది? నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను. సమ్ పార్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ నాట్ రౌండెడ్. భావం అర్థమవుతుందా? మీ యొక్క స్వభావంలో రిచ్నెస్ కావాల్సినటువంటి మానసిక స్థితి లేదు. ఇప్పుడే నేను మీకు ఉదాహరణ ఇచ్చాను కానీ, నేను బుల్లక్పాట మీద వెళ్తే వెళ్ళిపోయి ఉండేవాడిని. ద పర్పస్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ టు రిచ్ క్విక్లీ. రిచ్ క్విక్లీ వాట్? వెళ్ళి తినటానికేగా, లేకపోతే డబ్బులు ఆడుకోవటానికి? ఇంచేత డబ్బుంది కదా, మేము ఏది ఇది ట్రావెల్ పెట్టాం కదా, పోటీకి మీరు రేట్స్ తగ్గించేసుకున్నంత మాత్రాన ఎయిర్ ట్రావెల్ అనేటటువంటిది కామన్ అవ్వదు. అండ్ ఇఫ్ యూ ఇన్సిస్ట్ ఆన్ దట్, ద ఎయిరోడ్రోమ్ విల్ వ్యానిష్. ఎయిరోడ్రోమ్స్ ఉండవు, ప్రూఫ్ అది. ఇంచేత మెజారిటీ ఆఫ్ ద ఎయిరోడ్రోమ్స్ ఆర్ ఇన్ ద క్యాపిటల్ సిటీస్. నిరాశ నిస్పృహ పరిస్థితులు అనుకూలంగా లేదు అన్నది అర్థమైందా మీకు? అంచేత ఆ లాజిక్ అర్థం చేసుకుంటూ మీ జీవితాలు మారాలి. నువ్వు ఎయిర్ ట్రావెల్ చేయాలి, దేర్ మస్ట్ బి ఏ పర్పస్. నువ్వు కారు కొనాలి, దేర్ మస్ట్ బి ఏ పర్పస్. నా దగ్గరికి, మేము లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు అనేక మంది బ్యాంక్ మేనేజర్స్ వచ్చారు, నేను లోన్ ఇస్తామండి. మా వాళ్ళందరూ కూడా నాతో కూడా వాళ్ళందరూ నింపారు, కార్లు కొనుక్కున్నారు, నన్ను కూడా అడిగారు కారు కొనుక్కోమని. ఐ డింట్ ఐ సెడ్ నో, ఐ డోంట్ నీడ్ ఏ కార్. నేను ఎప్పుడున్నానో, నేను ఎక్కడున్నానో, అసలు బై వాక్ ఐ కెన్ కమ్ టు ద కాలేజ్, బట్ ఫార్చునేట్లీ ఐ హ్యావ్ ఎ లూనా. ఇట్స్ ఎనఫ్, ఐ డోంట్ నీడ్ ఇట్. ఇంచేత డబ్బు కావాలి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఏకైక పాయింట్ గుర్తుంచుకోండి, అన్వాంటెడ్ థింగ్ ఏది మీ దగ్గర ఉండకూడదు. అన్వాంటెడ్ థింగ్ ఏది ఉండకూడదు. అవసరం అవుతే యూ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ మల్టిపుల్ ఆపరేటర్సెస్, ఏ పర్వాలే, యంత్రాలు మీరు సరౌండ్ చేసుకోండి, అభ్యంతరండి. కానీ ఇట్ షుడ్ సర్వ్ ఏ పర్పస్. అంచేత ఎప్పుడైతే నేను అనుకున్న పర్పస్కి నాకు వెహికల్ కావాలి అనుకున్నాను, వెహికల్ వచ్చింది. అండ్ వెన్ ఐ డోంట్ నీడ్ ఇట్, ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్. వెహికల్ ఉంది కదా అని తిరుగుతా ఏంటి? సినిమాకి వెళ్ళాలంటే ఆ వెహికల్ మీద వెళ్తే తప్పది. సినిమాకి యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్, గో బై వాక్. సినిమాకి వెళ్ళి అక్కడంతా రోడ్లన్నీ బ్లాక్ చేసి కావలసినంత పొల్యూషన్ క్రియేట్ చేసుకుని. పాయింట్ అర్థమైందా? నిరాశ పరిస్థితులు అనుకూలంగా లేవు. నిరాశ ఎలా కరెక్ట్ చేసుకోవాలి? నేను ఉదాహరణ ఇచ్చాను కదా కుస్తీ పోటీ, వెయిట్ లిఫ్ట్. అర్థమైంది కదా? పరిస్థితులు అనుకూలంగా రాలేదు. పరిస్థితులు అనుకూలంగా లేవు అంటే ఏం చెప్పాను? ఆ పరిస్థితులు ఖచ్చితంగా మీకేదో సందేశాన్ని ఇస్తున్నాయి. దే టీచింగ్ యూ సంథింగ్. నేను అనుకున్నది జరగటం లేదు, నేను ఇప్పుడే చెప్పాను. నేను అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది, ఇన్స్టంటేనియస్లీ ఆర్ నెక్స్ట్ డే. కానీ విత్ ఏ పర్పస్ అనుకుంటే, ఇట్ షుడ్ సర్వ్ ఏ పర్పస్. అంతే తప్ప నాకు సుఖంగా ఉండాలి. డూ యూ డిజర్వ్ టు బి హ్యాపీ? మీరు ఆలోచించుకోండి మీ లైఫ్లో మనం ఏం కష్టపడ్డాం, సొసైటీకి ఏమిచ్చాం, కుటుంబానికి ఏమిచ్చాం, మన స్నేహితులకి ఏమిచ్చామని. అయినా యు ఆర్ హ్యాపీ, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకిల్. నెక్స్ట్, మానవ జాతి చేస్తున్నటువంటి పరమ మూర్ఖత్వం ఏమిటంటే, ఏది శాశ్వతం కాదు దాన్ని శాశ్వతంగా నేను ఆనందించాలి అనుకోవటం. ఇది ఇంకొక పెద్ద తప్పు. కష్టం తర్వాత సుఖం ఉంటుంది, సుఖం తర్వాత కష్టం ఉంటుంది. యూ కెనాట్ స్టాప్ ఇట్. సుఖాలే కావాలి అనుకునేటటువంటి వాడు పరమమూర్ఖుడు. ఇంకంటే సుఖాలు ఉన్నాయంటే గ్యారంటీగా కష్టం వస్తుంది. తినగా తినగా చేదెక్కుతుందంటే రుచికరంగా ఉన్నది నువ్వు తింటావు మొదలెడతావు, కడుపు నిండిపోయాక తింటే వేయొద్దంటావు, ఇంకా తింటే బయటకు వస్తుంది. మరి తినేటప్పుడు అంత మూడితో ఆకలితో ఆబగా అబ్బా అబ్బా అని రుచిగా తిన్నావే, మరి కడుపు నిండిపోయాక ఎందుకు తినలేకపోతున్నావు? అంచేత మీ కోరికలు వేదాంతం మనం చెప్పటం లేదు ఇక్కడ. అది అర్థం చేసుకోండి, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్ అబౌట్ వేదాంత ఫిలాసఫీ అని చెప్తాను, కామన్ సెన్స్ చెప్తున్నాను. నువ్వు సుఖంగా ఉన్నావు అంటే ఖచ్చితంగా నీకేం రాబోతుంది? కష్టం రాబోతుంది. ఎండాకాలం సెలవులు హాయిగా గడిపాము స్టూడెంట్స్కి, ఎండాకాలం సెలవులు అయిపోగానే ఏమవుతుంది? కష్టాలు. అది స్టూడెంట్స్కి కాదు, లెక్చరర్స్కి కూడా. మేము చెప్పుకోము, వాళ్ళు పాప చెప్పుకుంటారు. కష్టాల తర్వాత సుఖాలు వస్తాయి, సుఖాల తర్వాత కష్టాలు వస్తాయి. తెలివైన వాడు ఏం చేస్తాడు అంటే ఆ కష్టాలను నీ పర్పస్కి ఉపయోగించుకుంటావు. చదువుకోవటం కష్టకరమైనటువంటి విషయమే, కానీ ఎప్పుడైతే నువ్వు పిచ్చి పిచ్చి నావెల్స్ అవి చదవకుండా నీ సబ్జెక్ట్ రిలేటెడ్ పుస్తకాలే చదువుకుంటావు అనుకో, చదువుకోవటం కష్టకరమైందే, కానీ చదువుకోవటం వల్ల ఏమైంది? నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నావు ఎడ్యుకేషన్. మరి నీకు నిత్య జీవితంలో వచ్చేటటువంటి కష్టాలలో నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నావా లేదా అనేది నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, అసలు జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కటం ఎలా అన్నది తెలియాలి మనకి. మనకి ఎడ్యుకేషన్లో అయితే చాలా క్లియర్ కట్ డెసిషన్స్ ఉన్నాయి, 1వ క్లాసు 2వ క్లాసు 10వ క్లాసు ఇంటర్మీడియట్ లేదా టెక్నికల్ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, యూనివర్సిటీ లెవెల్ రీసెర్చ్. మరి లైఫ్, లైఫ్లో నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు? డి యూ హ్యావ్ ఎ మెజరింగ్ రాడ్? లేదు. మనకి ఎంత అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ చూడండి. ఇంతమంది ఇంటెలెక్చువల్స్ ఇన్ బ్రాకెట్స్ ఎంతమంది రేషనలిస్ట్ ఉన్నా, దట్ యూ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్, యు ఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్కి, దే కుడెంట్ గెట్ ఎ మెజరింగ్ రాడ్. నువ్వు జీవితంలో సక్సెస్ అయ్యావు, మెజరింగ్ రాడ్ లేదు. ఎందుకు లేదు మెజరింగ్ రాడ్? ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ వచ్చేస్తే గ్యారంటీగా మెజరింగ్ రాడ్ వచ్చేస్తుంది, గ్యారంటీగా వస్తుంది. అంచేత మనము ఈ మల్టీ మిలేనియర్ క్లాసెస్లో 49 లెవెల్స్ ఆఫ్ మిలేనియర్స్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకుంటాం. కాన్షియస్నెస్ ప్రతి స్టేజ్లో 49 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటాయి. అంటే ప్రతి స్టేజ్లో, అంటే పొలిటీషియన్స్లో 49 లెవెల్స్ ఉంటాయి, సైంటిస్ట్లో 49 లెవెల్స్ ఉంటాయి, స్పిరిచువలిస్ట్లో 49 లెవెల్స్ ఉంటాయి. ఎనీ ఫీల్డ్, మీరు ఏ ఫీల్డ్లో అయినా మీరు సక్సెస్ఫుల్గా అడగదలుచుకుంటే ఈ 49 లెవెల్స్ దాటాలి మీరు. అది గుర్తుంచుకోండి. ఆ 49 లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ కాన్షియస్నెస్ మనము ఈ శ్రీ మహాలక్ష్మి సాధనలో చదువుకుంటాం. మనం ఏ లెవెల్లో ఉన్నాము, ఏ లెవెల్కి వెళ్ళాలి. ఏ కామన్ మ్యాన్, ఓ డిగ్రీ చదివి ఓ మామూలు స్థితిలో ఉన్నటువంటి వాడు 24th లెవెల్కి వచ్చేసి ఉన్నాడు అన్నది గుర్తుంచుకోండి. ఇంతటి మీరు ఓటో క్లాస్ నుంచి స్టార్ట్ అవ్వక్కర్లే. ఎందులో ఎందులో ఓటో క్లాస్ నుంచి మరి కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ ఆఫ్ ఎ పొలిటీషియన్, కాన్షియస్నెస్ ఆఫ్ ఏ ఎకానమిస్ట్, కాన్షియస్నెస్ ఆఫ్ ఏ సైంటిస్ట్, కాన్షియస్నెస్ ఆఫ్ ఏ యాక్టర్, కాన్షియస్నెస్ ఆఫ్ ఏ టీచర్. ఇవి ఐదు రకాలైనటువంటి కాన్షియస్నెస్లు ఉన్నాయి. ఈ ఐదు రకాలైనటువంటి కాన్షియస్లో కూడా మనం ఈ 49 లెవెల్స్ గమనిస్తాము. అందులో మీరు ఇఫ్ యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్, అంటే మేము గ్రాడ్యుయేట్ కాదండి, మేము చదువుకోలేదండి, ఇఫ్ యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్, ఈనాడు సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు, వై సిటీస్కింత రష్ ఎందుకు వస్తుందో కూడా చాలామందికి తెలియదు. పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కాన్షియస్నెస్ సిటీ లైఫ్కి ట్యూన్ అయిపోయింది. వచ్చాక దే స్టార్ట్ ఎస్ ఎ లేబరర్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ సిటీ లెవెల్. అంతేత సిటీకి ఇంత రష్ ఎందుకు వచ్చిస్తుంది, సిటీకి ఇంత రష్ రాకూడదు, యు ఆర్ ఏ ఫూల్ టు సే నో టు దాట్. నువ్వేం చేయాలంటే కాన్షియస్ లెవెల్స్ కనుక నీకు అర్థమవుతే వస్తున్నటువంటి వాళ్ళని ఆ కేటగిరీకి పంపించేస్తావు. అడ్మిషన్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలు చేరటానికి వస్తే అందరినీ ఒకే క్లాస్కి చేర్పిస్తామని ఇదిగా ఇది, ఈ క్లాస్కి వచ్చేవాడు ఈ క్లాస్కి వెళ్ళండి. సిటీలో టెక్నిక్ లేదు, బట్ లైఫ్ నోస్, అది చేసేస్తుంది. కానీ అది చేయటం వల్ల వచ్చిన గొడవ ఏంటి అంటే యూ థింక్ యు ఆర్ బెటర్. ప్రతి మినిస్టరు ప్రతి వాడు అపోజిషన్లో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన వాడే, వాడక్కడికి వెళ్ళాక కారణం ఏంటి, ప్రతివాడు హీ థింక్స్ దట్ హీ కెన్ డూ ఇట్, బట్ హీ డజంట్ నో దట్ హీ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఫర్ ఇట్. అన్ఫార్చునేట్, మీరు చూడండి, ఎ పొలిటీషియన్ ఈజ్ నాట్ ఎన్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్. అంటే నా భావం అర్థమవుతుందా, ఎడ్యుకేటెడ్ అంటే వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవునా కదా, వాడు డాక్టర్ అవునా కదా, అది మాట్లాడుతుంది. ఈజ్ హీ ట్రైన్డ్ టు బికమ్ ఏ పొలిటీషియన్? నో. ఎక్కడ హీస్ ట్రైన్డ్? న్యాచురల్లీ అట్ ద లోయెస్ట్ లెవెల్. లోయెస్ట్ లెవెల్లో ఏముంటుంది అని చెప్తే దే ఆర్ గ్లోరిఫైడ్ గుండాస్. కారణం అది, ఇంత ఎడ్యుకేషన్ డెవలప్ అయినా కూడా మన లోక్సత్తా జయప్రకాష్ గారు చెప్తూ ఉంటే విన్నాను, మన యూత్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళ యూత్కి పొలిటీషియన్స్గా ట్రైనింగ్ ఇవ్వాలి, దానికి నేను క్లాసెస్ పెడుతున్నాను అన్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ స్టేట్మెంట్. ఐ డోంట్ నో వెదర్ హీ కెన్ సక్సీడ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. కానీ అట్లీస్ట్ అటెంప్ట్ ఈస్ బీయింగ్ మేడ్. కానీ జనవరి 13th, 14th, 15th నంబూరులో రాజశ్రీ యజ్ఞం అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాను నేను, దట్ ఈస్ ట్రైనింగ్ పొలిటీషియన్స్. రాజసూయ యజ్ఞము అంచేత పొలిటీషియన్స్ అందరినీ ఎలా ట్రైన్ చేసుకోవాలి అంచేత ఎనీ యూత్ ఆర్ యూత్ అంటే నా పాయింట్ అర్థమైంది, ఏజ్లో యూత్ కాదు, ఉత్సాహంలో యూత్. ఈవెన్ 81 ఇయర్ ఓల్డ్ వాజ్పేయి ఈజ్ ఎ బెటర్ యూత్ దాన్ మీ అనిపిస్తుంది. యూత్ అంటే అర్థమైందా, టు డూ సంథింగ్, నాకు ఓపిక లేదు, నేను ముసలాడిని అయిపోయాను, నేను ఇంకేం చేస్తాను. ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా హీజ్ ఓల్డ్, ఏ ఏజ్లో ఉన్నా కూడా ఐ విల్ డూ హీజ్ యంగ్. అంచేత నాకు చాలా ఆశ్చర్యం ఇది ఎందుకు అనిపిస్తుంది అంటే, రాజశ్రీ యజ్ఞము అనేటటువంటిది మన హిందూ టెక్నాలజీలో ఇట్ క్రియేట్స్ ఎంపరర్స్, ఇట్ టీచెస్ హౌ టు బికమ్ ఎన్ ఎంపరర్. అది మనం స్టార్ట్ చేస్తున్నప్పుడే ఓ లీడర్ ఆఫ్ హీస్ క్యాలిబర్ అనౌన్సింగ్ టీచింగ్, దాని తర్వాత ఆయన ఏమన్నారంటే ఈ నేర్చుకున్నటువంటి పిల్లలు కొత్త పార్టీ పెడతారో ఉన్న పార్టీని మారుస్తారో నాకు అనవసరం, ఐ విల్ టీచ్ దెమ్. అయ్యలేదు ఆయన, ఉవి అన్నాడు ఆయన. జనశక్తి ఏదో నేను కింద, అన్ఫార్చునేట్లీ నేను చెప్పాను కదా, మనుషులు గుర్తుంటారు, మనుషులు చెప్పిన మాటలు గుర్తుంటాయి, వాళ్ళ పోస్టులు అది నాకు గుర్తుండవు. దేని గురించి చెప్తూ చెప్తున్నాను ఇది, లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ మల్టీ మిలీనియర్ ఆర్ ఎనీవన్, మల్టీ మిలీనియర్ ఏం పొలిటీషియన్ అవ్వాలా, అవ్వు, సైంటిస్ట్ అవ్వాలా, అవ్వు, మళ్ళా మాట మార్చేయకండి, కప్పదాట్లు వేయకండి, మీరు బాగా ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాత నేను ఇది అవుతాను అనుకున్న తర్వాత స్టార్ట్. ఏ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి? ఎంత ఫూలిష్గా తెలుసా నాకు, ఎంత ఆశ్చర్యం ఇస్తుందో స్పిరిచువలిజంలో. అసలు వాళ్ళ సాధనలో ఏమీ మార్పు రాదు. వాడు చేరిన ఆ ఆర్గనైజేషన్లో చేరిన రోజు నుంచి వాడు చచ్చేంత వరకు కూడా అదే గాయత్రి చేస్తూ కూర్చుంటాడు. వాడు ఏమవుతాడు, ఎక్కడుంటాడు? చచ్చేంత వరకు నువ్వు ఫోటో క్లాస్లో చదువుతూ ఉంటే ఏమవుతావు? అదే అవుతావు. తర్వాత నిరాశ నిస్పృహ వచ్చి వాళ్ళని చూసిన వాళ్ళని చూసి ఇంతేనా ఇంతటిది, వీడిది ఏం గొప్పవాడు అయ్యాడు, వైశ్యుడే ఇమిటేట్. లాజిక్ అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. లెవెల్స్ ఉంటాయి అక్కడ ఇన్ ఎనీ ఫీల్డ్. ఆ లెవెల్స్ అర్థం అవ్వాలి. కానీ ఆ లెవెల్స్ అర్థం అయ్యాక మీకు గుర్తుండాల్సింది ఏంటంటే, ఏ లెవెల్లో ఉన్న వ్యక్తి అయినా ముందుకు వెళ్ళాలంటే కాగితం కావాలి, పెన్ను కావాలి. ఫోటో క్లాస్ చదువుతున్నటువంటి వాడు కాగితం మీద పిచ్చిగీతలు తీస్తూ ఉండొచ్చు. రీసెర్చ్ చేస్తున్నటువంటి వాడు కాగితం మీద సమ్ గ్రేట్ ఫార్ములాస్ యూస్ చేస్తూ ఉండొచ్చు. అంటే కాగితం పెన్ను ఉన్నంత మాత్రం నువ్వు గ్రేట్ అయిపోవు. వాటిని ఎలా ఉపయోగిస్తున్నావో దాన్ని బట్టి గ్రేట్ అవుతావు. ఇంకా జపం చేస్తున్నావు, యజ్ఞం చేస్తున్నావు, ఏమో ఒకటో క్లాస్ పిల్లవాళ్ళకి చేస్తున్నావు ఏమో, నువ్వు రీసెర్చ్ చేయొచ్చు. రీసెర్చ్ చేసినప్పుడు ఆ రీసెర్చ్ చేస్తున్నది పాతకాలంలా ఉంటుందా? ఉండదు కదా. పాతకాలంలాగే ఉండాలి అంటే వాడి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎక్కడుంది? నీకు అర్థమవుతోందా? ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మనకు అర్థమైపోతుందో, యు ఆర్ ఆల్రెడీ ఆన్ ద వే ఆఫ్ రిచ్నెస్. ఇది ఏది శాశ్వతము కాదో దానిని శాశ్వతంగా నేను ఆనందించాలి అనుకోవటం. ఏది శాశ్వతం కాదో అర్థమైంది కదా. ఒకటో క్లాస్లో చదువుతున్నావు, నేను ఒకటో క్లాస్లోనే ఉంటాను అన్నాడు అనుకోండి, హీజ్ ఎ ఫెయిల్యూర్ కదా. శాశ్వతం కాదు. ఒకటో క్లాస్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? అందుకు చెప్తున్నా ఈ 49 లెవెల్స్. ఎందుకు చెప్తానో కూడా మీకు అర్థం కాలేదనుకోండి, ఐఎమ్ నాట్ ఎ గుడ్ టీచర్. మీ తప్పు కాదు అది. అంతేది, ఈ 49 లెవెల్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తాను నేను. మీరు ఏ లెవెల్లో ఉన్నా అది శాశ్వతం కాదు, యూ హ్యావ్ టు జంప్. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఎందుకు జంప్ అవుతాయి? కారణం అది, వాడు ఒక చోట ఉంటే ఉండదు. ఇండియాలో ఉన్నాడు అనుకో, నెక్స్ట్ కంట్రీకి వెళ్తానంటాడు, నెక్స్ట్ కంట్రీకి వెళ్తానంటాడు. మల్టీనేషనల్ అంటే అర్థం అదే కదా. హీ జంప్స్ ఫ్రమ్ వన్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ టు అనదర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఉన్న ఊళ్ళోనే కంపెనీ పెట్టడం కష్టం. భాష తెలియని ఊళ్ళో కంపెనీ పెట్టడం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. మల్టీనేషనల్, ఆ మల్టీనేషనల్ కంపెనీస్ మా దేశానికి రావద్దు అనేటటువంటి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? కొంచెం ఆలోచించండి ఎంత తప్పు జరుగుతోందో. మరి యూత్ కానీ ఇంటెలెక్చువల్స్ కానీ ఎందుకు అర్థం కాదు? ఇండియన్ ఇండిపెండెన్స్ అప్పుడు అనేక మంది మల్టీ మిలియనీర్స్ రెండు దేశాల నుంచి కట్టుబట్టలతో వచ్చారు. వచ్చి వాళ్ళు బాంబేలోనూ అక్కడ మళ్ళీ మిలియనీర్స్ అయిపోయి, నువ్వు ఒరే నువ్వు అడుగు తింటున్నావురా, నేను నీకు ఇంత పట్టా రాసిస్తాను అంటే వాడు ఏం చేస్తున్నాడు? మీకు అర్థమవుతుందే, నువ్వు డబ్బు పంచటం వల్ల, వనరులు ఇవ్వటం వల్ల ఎవడి స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ వాడు అడుగు తినేవాడు అడుగు తింటూనే ఉంటాడు. ఈ మల్టీ మిలియనీర్స్ ఉండటం వల్లే ఈ అడుగు తినేవాళ్ళు జీవించగలుగుతున్నారు. స్లమ్ ఏరియాస్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని దయతో చూడొద్దు. వాళ్ళని ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కర్మ. కానీ ఓ మల్టీ మిలియనీర్ ఫ్యాక్టరీ ఉంటే వాడికి ఆ మాత్రం ఫుడ్ అయినా వస్తుంది. కాదండి, మేము వాళ్ళని మా పార్ట్నర్స్గా చేర్చుకుంటే కొంప ముంచుతాడు వీడు. వాడికి ఏం తెలుసుని హౌ టు రన్ ఏ ఫ్యాక్టరీ? వాట్ ఈస్ దిస్ ఫూలిష్నెస్ ఆఫ్ ఆల్ పీపుల్ షేర్? యూ షేర్ ద ప్రాఫిట్స్, అది వేరే విషయం. నీకు భుజబలం ఉంది, కండబలం ఉంది, కొట్టి లాక్కు, అది వేరే విషయం. బట్ యూ డోంట్ నో హౌ టు రన్ ఏ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ రన్ చేసేవాడు లేకపోతే అందులో పనిచేసేటటువంటి వందలాది మందికి తిండి ఉండదు. మరి మల్టీనేషనల్ కంపెనీస్ రావాలక్కర్లేదా? మా తిండి కొట్టిస్తారండి, వాట్ నాన్ సెన్స్. హైదరాబాద్లోనే నువ్వు 300,000 మల్టీనేషనల్ కంపెనీస్ని పెట్టుకున్నా ఎవరికి ఏమీ పోటీ ఉండదు. నీకు తెలిస్తే వాట్ ఈజ్ ద కంపెనీ, వాట్ ఈజ్ ద ఫ్యాక్టరీ తెలిస్తే పోటీ ఏమి ఉండదు. నేను మీకు చెప్పాను కదా క్లాత్ మార్కెట్స్ గురించి. చీరాలలో క్లాత్ షాప్స్ అన్నీ ఒకే చోటు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నాయో లేవో నాకు తెలియదు. అంటే అన్నీ ఒకే చోట పెడుతున్నారు కదా, అంటే డూ యూ థింక్ దే ఆర్ ఫుల్? కాంపిటీషన్ ఉంటుందండి, మేము ఒక చోట ఉండవని అంటలేదే వాళ్ళు. అసలు ఎవల్యూషన్ ఏంటో, కాన్షియస్నెస్ ఎలా గ్రో అవుతుందో తెలియనటువంటి ప్రబుద్ధులు సోకాల్డ్ లీడర్స్గా మారిపోవటం వల్ల, సోకాల్డ్ లీడర్స్ అని ఎందుకంటున్నానంటే పాపం వాళ్ళు లీడర్స్ అయిపోయారు తప్ప దే డోంట్ నో ద సబ్జెక్ట్. ఒకప్పుడు ఓకే, ఓ పల్లెటూరులోనో ఎక్కడో నువ్వు సర్పంచ్ గాను దేనిగా ఉన్నావు నీకు పెద్ద తెలివితేటలు అక్కర్లేదు ఓకే. ఇప్పుడు నౌ వెన్ యూ ఎంటర్ ద ఫీల్డ్ నీకు ప్రపంచం అంతా తెలియాలి, ప్రపంచం యొక్క బాగోలు తెలియాలి, స్థితిగతులు తెలియాలి, ట్రైనింగ్ ఉండాలి. 49 levels అర్థమయ్యా? మనం ఎక్కడున్నామని చెప్పాను ఇప్పుడు నేను, ఖచ్చితంగా 24th stage ఉన్నాం మనం. ఆ 24 levels ఆఫ్ కాన్షియస్నెస్ తెలుసుకోవటానికే గాయత్రి మంత్రం కొలబద్దగా ఉపయోగపడుతుంది. నువ్వు ఏ గాయత్రి మంత్రం యొక్క ఏ అక్షరంలో ఉన్నావు, అక్షరం కాన్షియస్నెస్ కి సంబంధం ఏంటి మాస్టర్? నీ ఎడ్యుకేషన్ అక్షరాలు కాకపోతే ఏంటి? ఐఎమ్ బిఏ అంటావు, రెండు అక్షరాలేగా? ఐఎమ్ ఎంఏ అంటావు, అక్షరాలేగా? ఐఎమ్ ఎంఎస్సీ అంటావు, అక్షరాలేగా? ఐఎమ్ పిహెచ్డి అంటావు. అంటే ఈ పిహెచ్డి కానీ ఈ అక్షరాలు కానీ ఏం చెప్తున్నాయి నీకు? వాటి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ చెప్పటంలే. మరి గాయత్రి మంత్రం అని చెప్తుంది అంటే నీకు ఎందుకు అర్థం కావటం లేదు అంటే, అసలు గాయత్రి మంత్రం లైఫ్ని మెజర్ చేస్తుంది. లైఫ్ని ఎలా కొలవాలో మనకి తెలియదు. అసలు లైఫ్ అంటే ఏంటో తెలియదు. గయాంత్రాయతీతి గాయత్రి అని ఒక ఫార్ములా చెప్పేస్తా ఉంటే ఏం ఫార్ములా తెలిసింది నీకు? డి యూ నో వాట్ ఈజ్ లైఫ్? డి యూ నో హౌ టు ఇవాల్యుయేట్ ఇట్? అది ఎప్పుడైతే తెలుస్తుందో, ఏది శాశ్వతము కాదో దానిని శాశ్వతంగా నేను ఆనందించాలి అనుకోవటం మూర్ఖత్వంగా ఉంటుంది. హీ గోస్ ఫ్రమ్ వన్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ టు అనదర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. నెక్స్ట్, ఇది ఇంకో మూర్ఖత్వం అనేది, ఏది ఆనందము కాదో అది ఆనందం ఇస్తుంది అనే భ్రమ పడతాం. దీని గురించి ఐ వాంట్ డిస్కస్ నౌ, వి విల్ డిస్కస్ లేటర్. ఎందుకంటే ఈ భ్రమ అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి మాట. అంతేత ఆ మాటను నేను ఇప్పుడు మీ దురల్లోకి దూర్చి మిమ్మల్ని భ్రమితులుగా మార్చడం నాకు ఇష్టం లేదు, కనుక అది అలా మనసులో ఉంచుకోండి. అది ప్రకృతిలో నీవు ఏమి నాటావో ఖచ్చితంగా అదే నీకు వస్తుంది. నువ్వు ఏది నాటావో ఖచ్చితంగా నీకు అదే వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఇవాళ నేను ఒక వ్యక్తి యొక్క బయోగ్రఫీ చదువుతున్నా, పాల్ బ్రంటన్ అని. ఆయన రమణ మహర్షిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక మహాసాధకుడు, చాలా గొప్ప సాధకుడు ఆయన. ఆయన ఫ్రాన్స్లో తన కొడుకుతో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్తోనూ రెస్టారెంట్ వెళ్ళాడు. ఐ వాంట్ ఏ వెజిటేరియన్ ప్లేట్ అన్నాడు. ఈయన నాన్ వెజిటేరియన్ తిండి పాల్గొంటు వినపట్టలేటమ్మా. మరి మిగతా వాళ్ళు ఎందుకు రియాక్ట్ కాలే? వినిపించకపోతే, వినిపించకపోతే ఏంటి మరి? చూడు ఏదో చెప్తున్నాడు, ఆయన సైకి చేస్తున్నాడు, చూసుకోవాలి. ఎప్పటి నుంచి వినిపించుతానులే? ఇప్పుడేనా? సో నో ప్రాబ్లం, దాన్ని తక్షణం చెప్పాలమ్మా, లేకపోతే యూ విల్ మిస్ సో మెనీ పాయింట్స్. ఓకే, సెట్ అయిందా? ఓకే, అంతే. నేను ఆ రెస్టారెంట్ వెళ్ళి చాలా జాగ్రత్తగా ఈ చదవినండి ఇన్సిడెంట్. మన జీవితంలో ఎలా ప్రవర్తించాలో మనం చెప్తుంది మనకి. వెజిటేరియన్ ప్లేట్ కావాలన్నాడు. ఏముంది, వెజిటేబుల్స్ కట్ చేయటమే కదా కుకింగ్ అది ఉంటుంది, మీరు తయారు చేయండి 10-15 minutes. దానికి ద మ్యాన్ హూ వాజ్ సర్వింగ్ కొంచెం హార్ష్గా మాట్లాడలేదు. ఇక్కడ యు కెనాట్ గెట్ ఎ వెజిటేరియన్ డిష్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నాడు. సరే, ఇంకోడెవడు పక్కన రెస్టారెంట్ ఇన్ఛార్జ్ ఎవడో వచ్చి, నో నో ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యూ, కెన్ యూ వెయిట్ ఫర్ 10 minutes అన్నాడు. తేడా అర్థమైన కాన్షియస్నెస్లో ఓనర్కి వెయిటర్కి, వాడు వెయిటర్గా ఎందుకున్నాడు? యూ కెనాట్ గెట్ ఎ డిసిషన్ మీరు. ప్రొపరేటర్ ఏం చేశాడు? టైం పడుతుంది బట్ ఐ విల్ గెట్ ఇట్. సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ ఆఫ్ బీయింగ్ ఎ ప్రొపరేటర్ అండ్ బీయింగ్ ఎ జాబ్ హోల్డర్. నువ్వు సిజీఓ కావచ్చు ఒక కంపెనీకి. సిఇఓ అంటే ఏంటి అంటే ఇంకా చైర్మన్ తర్వాత హీ బికమ్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ. ఏ సిఇఓ ఈజ్ ఎ బెగ్గర్. వాడు లక్షలు సంపాదిస్తూ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కంపెనీ ప్రొపరేటర్ వీడు నాకు పనికిరాడు అనుకున్న మరుక్షణం వాడి గతి ఏమవుతుంది? ఫినిష్. వాడు ఎంప్లాయీగా ఎందుకున్నాడు? హీజ్ మెంటాలిటీ ఈజ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయర్. నువ్వు రిచ్నెస్ ఎందుకు రావటం లేదు? యువర్ మెంటాలిటీ ఈజ్ నాట్ దట్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్. తేడా. ఆ సంఘటన చదవగానే నాకు అది అనిపించింది, వీడు ఎందుకు వెయిటర్గా ఉన్నాడు అంటే ఉన్నదేదో ఇవ్వగలడు తప్ప లేనిది ఇవ్వలేదు. మహాలక్ష్మి సాధన అంటే వనరులు క్రియేట్ చేయటం అని చెప్పాను కదా. కానీ ప్రొపరేటర్ ఏం చేయగలిగాడు? రైట్, ఐ క్రియేట్ చేస్తాను. సరే, డిన్నర్ తినేశారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చాక పాల్ బ్రంటన్ ఏం చెప్పాడంటే, వితిన్ 10 ఇయర్స్ హీఈస్ గోయింగ్ టు గెట్ గ్యాస్ట్రిక్ అల్సర్. పదేళ్ల తర్వాత వీడు ఈ మాట అన్నందుకు నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చింది అని వాడికి తెలియదు. ఎందుకు వచ్చింది అనుకుంటాడు? నేనేదో కారాలు తిన్నాను, నేనేదో పులుపులు తినేశాను, తినకూడనటువంటి వస్తువులు తిన్నా, డాక్టర్లు అందరూ కూడా చేసే మురికత్వం అదే. యు ఆర్ గెటింగ్ గ్యాస్ట్రిక్ అల్సర్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ యు ఈట్ బట్ బికాస్ వాట్ యు సే. అందరికీ వస్తుంది మాస్టర్, అందరూ ఒకేలాగా మాట్లాడుతున్నారు, ఒకే రోగాలు వస్తున్నాయి. వెరీ సింపుల్. అది మరి ఇదివరకు లేవుగా ఈ రోగాలు ఉన్నాయి. ఇదివరకు ఈ రోగాలు నేను సినిమాలు చూస్తూ ఉంటే ఏ మాటలు వాడటం వల్ల వాళ్ళకి ఆ రోగాలు వచ్చాయి మానవ జాతిలో అనేది చాలా తమాషాగా నాకు కనిపిస్తుంది. పూర్వకాలంలో ఎవరినైనా ఒక క్యారెక్టర్ని లేపేయాలి అంటే వాడికి ఏం రోగం వచ్చేది? ఒక షాల్ వేసుకుని టీబీ, టీబీ వచ్చిందంటే చచ్చాడు వాడు. మనకు అర్థమైపోతుంది. ఒకవేళ వాడిని బతికించాలంటే ఏం చేయాలి? ఎప్పుడు రాంగ్ రిపోర్ట్, ఆ ఎక్స్రే వీడిది కాదు ఇంకోటిది ఇది వీడు అనుకున్నాడు అంటే బతికిపోతాడు. డూ యూ అండర్స్టాండ్ హౌ యూ కెన్ గెట్ ఓవర్ ఎ డిసీజ్? ఎంత అద్భుతమైనటువంటి అక్కడ సందేశం ఉందో. కానీ దాని గురించి నేను లేటర్ మాట్లాడతాను నేను. కానీ ఇప్పుడు నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సైకాలజీ ఆఫ్ రిచ్నెస్. ఈ సైకాలజీ ఆఫ్ రిచ్నెస్లో మీరు వాడిన ప్రతి మాట మీ సైకాలజీ చెప్తుంది. అందుకే సాయి ఒక మాట అంటాడు, ఇవ్వాలని లేకపోతే ఇవ్వకు కానీ ఇవ్వను అని స్పష్టంగా చెప్పు కానీ ఒరే నువ్వు సంపాదించలేవా, దుఃఖంగా ఉన్నావు కదా, దున్నపోతులాగా తిన్నేవా, యు ఆర్ నాట్ టు డిసైడ్. మనం చేసేటటువంటి చాలా పెద్ద తప్పు అది. సైకాలజీ ఆఫ్ రిచ్నెస్లో యూ ట్రై టు బికమ్ రిచ్. తేడా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఆ తేడా అర్థమైపోతే ఈ మాటలతోనే యూ కెన్ బికమ్ వెరీ రిచ్. అసలు యాక్చువల్గా ఆల్ రిచ్ మ్యాన్ బికమ్స్ రిచ్ బికాస్ ఆఫ్ హిస్ వర్డ్. వాళ్ళ మాటల పొందిక ఎలా ఉంటుంది? దే విల్ ఆటోమేటికలీ బికమ్ రిచ్. కొందరు మాటిక పొందిక ఎలా ఉంటుంది అంటే అన్ని సుఖాలు వాళ్ళకి అవైలబుల్గా ఉన్నా వాళ్ళ మాటల తీరు వల్ల ఏ సుఖాన్ని అనుభవించుకోలేరు. మీకు కనిపించడం లేదా మీ ఫ్యామిలీస్లో అలాంటి వారు? ఏంటి తేడా? అన్ని సుఖాలు ఉన్నాయి, ఏంటి సుఖాల్లో తేడా ఏంటి అంటే మాట పొందిక లేదు. ఆ మాట పొందిక లేకపోవటమే కాదు, మెల్లిమెల్లిగా ఆ మాటల తీరు మీకు ఒక భ్రమకి లోని చేస్తుంది. దట్ యు ఆర్ రైట్. దాన్ని గోబెల్స్ థియరీ అంటాం. గోబెల్స్ పేరు విన్నారా మీరు? గోబెల్ అనేటటువంటి వాడు హిట్లర్ యొక్క ఏజ్ పిఆర్ఓ. ప్రకృతిలో ఆత్మ లేని మనుషులు ఉండరు సాధారణంగా. మానవ శరీరం ఉంది అంటే ఆత్మ ఉంటుంది. గోబెల్ వాజ్ ఎ యునీక్ మ్యాన్, హీ నెవర్ హ్యాడ్ ఎన్ ఆత్మ. వాడిలో ఆత్మ లేదు. అంటే స్పిరిచువలిజంలో కూడా కొన్ని ఫ్రీక్స్ ఉంటాయి, కానీ గోబెల్స్ పేరు వాడికి ఆత్మ లేదు అని చెప్పడానికి నేను మీకు చెప్పడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే వాడు ఫార్ములా కనిపెట్టాడు, రిపీట్ ఏ లై ఇట్ బికమ్స్ ఏ ట్రూత్ అన్నాడు. రిపీట్ ఏ లై ఇట్ బికమ్స్ ఏ ట్రూత్. మిమ్మల్ని మీరు ఒకే అబద్ధాన్ని 10 సార్లు అనుకుని అది కరెక్ట్ అనుకునేటటువంటి భ్రమలో జీవించటం మొదలు పెట్టేస్తాం. చాలా అలర్ట్గా ఉండాలి స్పిరిచువలిజంలో, చాలా అలర్ట్గా ఉండాలి. మీరు రిచ్ అవ్వాలి అనుకుంటే, మీ మాటలకి విలువ రావాలి అనుకుంటే, అందరిలాగే మాట్లాడేస్తూ అందరిలాగే జీవిస్తూ నేను గొప్పవాడిని అవ్వాలంటే ఎలా అవుతాయి? యూ షుడ్ చేంజ్ యువర్ కాన్షియస్నెస్. అచేతనత్వం ఏంటో అర్థం ఏంటో, తప్పు ఎక్కడ చేస్తామో మాటల గురించి చెప్తూ చెప్తున్నాను. వాడు అక్కడ ఏం చెప్పాడు? యూ కెన్నాట్ హ్యావ్ ఎ వెజిటేరియన్ డిష్ అన్నాడు. చివరికి వాడికి ఏమవుతుంది? హీ హ్యాస్ టు ఈట్ వెజిటేరియన్ ఫుడ్. స్టమక్ కల్చర్ వచ్చాక ఏం చేయాలి వాడు? నేను ఇవంతా తింటానంటే కుదురుతుందా? యూ కెనాట్ అనేటటువంటి మాట వాడు తప్పు వాడాడు అక్కడ. నువ్వివ్వలేకపోవచ్చు, నువ్వేం చెప్పాలి? నేను ఐ విల్ ఆస్క్ మై సుపీరియర్. నేను అడగకూడదా ఇలా వెజిటేరియన్ డిష్ అడగటానికి వచ్చాడండి? దే బికమ్ లీడర్స్. నేను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీకి మై మేనేజ్మెంట్ కాస్త ఓ 2 ఏళ్ళు నువ్వు కాస్త దాన్ని చూసుకో అని చెప్పింది. అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్ మల్టీఫాసెట్ అనమాట. వాడు కన్స్ట్రక్షన్ సర్వీస్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ మేనేజ్మెంట్ వాడి మీదే ఆధారపడుతుంది. సరే, కొత్తగా ఎంఎస్సీ డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తుంది, రూమ్ రెడీ అవుతుంది. నేనేమో ఒక సింక్ అది ఉండాలి, ఒక అద్దం ఉండాలి, అక్కడ చాలా ఇంపార్టెంట్ అది అని చెప్పి వెళ్ళిపోయాను ఆ రూమ్లో. దేవర్ తాళం నా జేబులో పెట్టి వెళ్ళిపోయా ఆ రూమ్ది. వెళ్ళిపోవటం వెళ్ళిపోవటం సాటర్డే సండే సాధారణంగా నేను గుంటూరులో ఉండేవాడిని కాదు, ఎక్కడో ఈ క్లాసెస్కి దానికి ఎగ్జామ్స్కి దానికి వెళ్ళిపోతూ ఉండేవాడిని. అలా వెళ్ళిపోయా. వెళ్ళిపోయాక నేనున్నటువంటి ఇంటి దగ్గర పక్కనే మాకు తెలిసిన దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ గుంటూరు. వాళ్ళు మాస్టారు, మీ కాలేజీ నుంచి ఒక వ్యక్తి వచ్చాడండి సైకిల్ మీద, మాస్టర్ రూమ్ తాళం కావాలన్నారు. నేను మీ రూమ్ అంతా వెతికామండి, రూమ్ తాళం దొరకలేదు. ఒకవేళ తాళం వచ్చినా మేము వాడికి ఇచ్చి ఉండేవాళ్ళం కాదు, మేము వెళ్ళి అతనితో పాటు. ఎందుకు కావాలన్నాడో వాడు ఎవడో తెలియదుగా. సరే, ఎనీవే దే డిడ్ గెట్ ద కీ, సో నో ప్రాబ్లం. ఎవరో లే అనుకున్నా. ఇది సండే నైట్ వచ్చాను, నెక్స్ట్ డే మండే ఐ హావ్ టు గో టు ద కాలేజ్. కాలేజీకి వెళ్ళగానే నా తాళం పనిచేయటం ఏంటంటే తాళం మారిపోయింది అట్లా. వీడు ఏం చేశాడు, ఎవరికైతే సింక్ పెట్టమని చెప్పాను, నాకు సింక్ పెట్టాలి మాస్టర్కి కావాలి, తాళం బద్రగొట్టేశాడు. తాళం బద్రగొట్టేసి సింక్ అది పెట్టేసి, సరే నేను వచ్చాక నేను వచ్చానని తెలిసింది, వాడు కొత్త తాళం చేసి తీసుకొచ్చి ఖచ్చితంగా హీ విల్ బికమ్ ఏ ప్రొప్రైటర్ ఆఫ్ ఎ వెరీ గ్రేట్ ఎంటర్ప్రైజ్. చిన్నవాడు వాడు, 22 ఇయర్స్ ఓల్డ్ వాడు. కానీ కెన్ యూ అండర్స్టాండ్ హిజ్ డెడికేషన్? తాళం బదులు కొట్టేశాడు వాడు. ఒరే తాళం బదులు కొట్టేశావు, నేనేమైనా తప్పు పని చేస్తే కదండి, నాకేదైనా ఎవరైనా అంటారని భయం. నేనేం దొంగతనం చేయటానికి తాళం బదులు కొట్టలేదుగా. మీరేమన్నారు? మండే రాగానే నాకు సింక్ కావాలి. మరి నేను వెళ్ళాను సాటర్డే, తాళం లేదు, నేనేం చేస్తానే తాళం బదులు కొట్టేశాను, సింక్ పెట్టేసాడు. ఇక్కడ రెండు మీకు అర్థమయ్యాయా? వెన్ ఐ వాంట్ సంథింగ్ ఈవెన్ ద లాక్స్ ఆర్ బ్రోకెన్. మరి మీరు కావాలంటే తాళం లేదనే అడ్డంకితో ఆగిపోతుంది అది. తేడా అర్థమైంది ఎందుకు చెప్తున్నాను? సైకాలజీ ఆఫ్ రిచ్నెస్లో యూ షుడ్ డూ లైక్ దట్. మీకు ఏది కావాలనుకుంటారో అది అప్పటికే వచ్చేయాలి తప్ప, రేపు రావచ్చు అనుకున్నారనుకో యు కెనాట్ బికమ్ ఏ మిలియనీర్. అయిపోయాను అక్కడ, నీకే అడ్డుపుల్ల వేసేసుకున్నావు. నీకు రేపు రావచ్చు కదా, డబ్బులు కూడా రేపే వస్తాయి. కానీ ఈ రేపు అనేటటువంటిది చిన్న చిన్న వాటిలో పట్టుకోండి. మీరు చిన్న చిన్నవి రెడీ చేసుకోండి. టీ తాగాలని ఉంది, వెళ్ళాం హోటల్కి, టీ లేదంటాడు వెళ్ళి, అప్పుడు ఏం చేయాలి? సర్దుకోవద్దు. గో టు ఎ ప్లేస్ వేర్ టీ ఈజ్ అవైలబుల్. ఈనాడు సొసైటీలో నేను చాలా బాధగా గమనించేది ఏంటంటే, హోటల్కి వెళ్తారు 5-6 ఫ్రెండ్స్, ఏం ఆర్డర్ ఇవ్వాలో పాపం తెలీదు. నువ్వు ఆర్డరీ, నువ్వు ఆర్డరీ, ఇంటికి వెళ్తారు ఒకళ్ళ ఇంటికి, ఏమండి మీకు టీ కావాలా కాఫీ కావాలా, మీ ఇష్టం అండి. ఆమెకి ఇష్టమైంది ఇవ్వదలుచుకుంటే నేను అడగటం ఎందుకు అంటే, హౌ ఇన్ డెసిసివ్ యు ఆర్, అది మీరు చాలా గొప్ప అనుకుంటారు మీరు. డోంట్ డూ దాట్, బీ డెసిసివ్, అప్పుడు యూ కెన్ బికమ్ మల్టీమిలియనీర్. ఈ చిన్న విషయాన్ని డిసైడ్ చేసుకోలేనివాడివి, రేపు పెద్ద పెద్ద డెసిషన్స్ ఏం చేసుకోగలవు నువ్వు. అండ్ స్టిక్ టు దట్ డెసిషన్, నీ వాళ్ళే కదా, నాకు వాళ్ళకి అది ఇవ్వాలని లేకపోతే వాళ్ళు నిన్ను అడగరుగా. కానీ ఇది ఏమైపోయింది మీరు చూడండి, మీరు మీరే చాలాసార్లు ఈ మాట అని ఉంటారు, మీ ఇష్టం అండి ఏది ఉంటే అది, ఏది ఉంటే అది ఉంటే వాడు మల్టీమిలియనీర్ అవడు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. మానసిక స్థితికి అంతేత నువ్వు ఇంకా డబలాడే, కావాల్సిందే కావాలా, నేను ఏం చెప్పా, అడిగిన వాళ్ళని చూడండి. నిన్ను వాడు అడిగాడు అంటేనే అర్థం ఏంటి, వాడు రెండు ఇవ్వగలడు, లేకపోతే అడగడుగా వాడు. ఇంకా అక్కడ ఎందుకు నీకు మొహమాట? లేదండి నాకు చాలా మొహమాటం అండి, పడు అయితే మొహమాటం, నేనేం చేస్తా, పడు, నువ్వు చాలా గొప్పవాడివి, మొహమాటం పడు, నీ కర్మ అది. ఫ్రమ్ మై యాంగిల్, నీ యాంగిల్లో ప్రాబ్లీ యు ఆర్ వెరీ గ్రేట్, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఇట్ మ్యాటర్స్ ఇన్ ద సైకాలజీ ఆఫ్ రిచ్నెస్. బీ డెసిసివ్ ఎదిరివేర్, ఎక్కడున్నా కూడా పది మంది ఉంటే నీ మాట చెల్లాలి అనేటటువంటిది ఉండాలి. కానీ రిచ్ మ్యాన్ తన మాటని ఇతరుల మీద ఆరోపించడు, ఆరోపిస్తే హీ బికమ్స్ ఎ డిక్టేటర్, హీ కెనాట్ బికమ్ ఎ రిచ్ మ్యాన్. అంచేత వాడి ఆలోచన వాడు ఎలా ప్రవర్తింపజేయాలి, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డేట్. అబ్రహాం లింకన్ని ఒకడు అడిగాడు, హౌ కుడ్ యూ బికమ్ సచ్ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ అని. ఏమీ లేదు, నేను ఏ బిల్స్ ప్రవేశపెట్టాలనుకుంటానో అది అపోనెంట్స్ చేత ప్రవేశపెట్టించేవాడిని అన్నాడు. అంటే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ విష్. అంచేత ఒరే నాకు ఇది కావాలి అంచేత నువ్వు ప్రవేశపెట్టు అంటే పెడతాడా? అసలు పెట్టాడు. అంచేత ఏం చేయగలగాలి? బ్రెయిన్ వాష్, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. అర్థమవుతుంది కదా, డెసిషన్ మేకింగ్. ఇందాక నేనేం చెప్పాను, డిజైర్లో స్పెసిఫిసిటీ ఉండాలి. నీకేం కావాలో నీకు స్పష్టంగా తెలియాలి. రెండవది ఏం కావాలి, వెన్ యు ఆర్ ఆస్క్డ్ ఫర్ ఎ డెసిషన్ బీ డెసిసివ్. ఏమంటావు, డెమోక్రసీ కుదరదు అక్కడ. మల్టీమిలియనీర్ అంటే నో డెమోక్రసీ. నీకు ఏది కావాలో ఏది చెయ్యాలో స్పెసిఫిక్గా అడగండి, డెసిసివ్గా అడగండి. డెసిషన్ మేకింగ్ కెపాసిటీ డెవలప్ చేసుకోండి. ఈ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇది ప్రకృతిలో నీవు ఏమి నాటావో ఖచ్చితంగా అదే నీకు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే డెసిషన్స్ నాటుకుంటావో ఏం జరుగుతుంది, డెసిషన్స్ అనేవి ఫ్రక్టిఫై అవుతాయి. నేచర్ కూడా ఏముంటుంది, మిరర్. నాకేం కావాలో తెలియదండి, నేచర్ ఏముంటుంది నాకు తెలియదు. బి వెరీ స్పెసిఫిక్. నెక్స్ట్, మరి మ్యాజిక్లన్నీ చేయటానికి ఎన్ని వనరులు ఉండాలి, ఏమేంటి ఉండాలి అంటే మీకు రెండు కావాలి. ఒకటి టైం ఉండాలి, రెండోది శ్రమ పడగలగాలి. ఇంకేమక్కర్లే, మీరు మల్టీమిలియనీర్ అవటానికి డబ్బులు ఉండక్కర్లేదు మీకు, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కానీ నువ్వు శ్రమ సమయాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా నీ దగ్గరికి డబ్బులు వస్తాయి. జీతం అంటే ఏమిటి అసలు, యువర్ లేబర్ అండ్ ద టైం యూ స్పెండ్ ఫర్ ఇట్ కాదా? 30 రోజులు అయిపోయింది నాకు, 1000 రావాలి అంటే ఆ డబ్బు మీకు ఎందుకు వచ్చింది? శ్రమపడ్డావు, ఇది శ్రమ పడలే, టైం కూడా. అంచేత శ్రమ సమయము ఈ రెండింటిని నువ్వు నాటుకోగలిగితే డబ్బు నీ దగ్గరికి ఆటోమేటిక్గా వస్తుంది. డబ్బు చెట్లకు ఏమైనా కాస్తుందా అంటారు, ఖచ్చితంగా కాస్తుంది. నాటుకుంటే వచ్చేది కాసేదేగా, నీకు ఆ బ్రెయిన్లో అది ఉంది కనుక రాదు. ఇందాక మీకు చెప్పే కదా, నీ థింకింగ్ బట్టే రిజల్ట్స్ ఉంటాయని. అంచేత నువ్వు శ్రమని సమయాన్ని ఆ డైరెక్షన్లో నాటుకోవాలి. ఏ డైరెక్షన్లో, నువ్వు ఏ డైరెక్షన్లో ఎస్పైర్ అవ్వదలుచుకున్నావో ఆ డైరెక్షన్. ఒక యోగి ఏం చేస్తాడు, తన శ్రమని సమయాన్ని ధ్యానంలోనూ దేనిలోనూ ఏ డైరెక్షన్లో వాడు ఎదగాలనుకుంటాడో ఆ డైరెక్షన్లో పెడతాడు. మిలీనీర్ అవటం లేదా వాడు, యోగి అయ్యాక, యోగి అవ్వకుండానే నేను మిలీనీర్ అవ్వాలంటే అవడు. అంచేత ఆ శ్రమ సమయాన్ని నాటుకోట నేర్చుకోండి మీరు. దానికి ఇక్కడ రెండు మహాలక్ష్మి చిన్నదిన్నాయిగా పైన చూడండి, శంఖము ఉంది, చక్రము ఉంది, గద, పద్మము, ఇవి నాలుగు ఎవరి దగ్గర ఉంటాయంటే విష్ణు యొక్క చేతిలో ఉంటాయి. విష్ణు యొక్క భార్య ఎవరు? లక్ష్మి. అంటే లక్ష్మి కావాలి అనుకున్నటువంటి వాడు ఈ నాలుగింటిని ఉపయోగించుకోవాలి, శంఖం, చక్రం, గద, పద్మం. మన స్పిరిచువల్ రీసెర్చ్ యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే ఈ దేవతా విగ్రహాలు ఎలా నాటుకోవాలో చెప్తాయి. ఇవి ఎలా నాటుకోవాలో అనే దాంట్లో శ్రమ, సమయము, ఇవి రెండింటి గురించి నేను చెప్తున్నాను నేను ఇవాళ. ఈ రెండు కూడా మన స్పిరిచువల్ లిటరేచర్లో చక్రము, గద, దాని ద్వారా చెప్తాం మనం. చక్రము అనేటటువంటిది కాలచక్రం, టైం. నువ్వు టైంని ఎలా స్పెండ్ చేసుకున్నావు. మళ్ళీ మా గురువు గారి దగ్గరికి వచ్చి ఆగిపోతాను నేను, శ్రీరామ శర్మ ఆచార్య దగ్గరికి వచ్చి. 24 అవర్స్లో యూ కెన్ లివ్ యాజ్ ఇఫ్ దేర్ ఆర్ 120 అవర్స్ అని ఆయన ప్రూవ్ చేశాడు. రోజుకు ఉండేది ఎంత? 24 గంటలే. బట్ హీ ప్రూవ్డ్ దట్ యూ కెన్ లివ్ యాజ్ ఇఫ్ 120 అవర్స్, 5 రెట్లు. చెప్తామా? ఇంకొక చక్రాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే, చక్రం అంటే ఏంటి, మెకానికల్గా సైక్లిక్ ప్రాసెస్లో చేసేటటువంటి దాన్ని మీరు వాడకండి. డోంట్ వేస్ట్ యువర్ టైం ఆన్ సైక్లిక్ ప్రాసెస్. ఫస్ట్ మనం చేసేటటువంటి పెద్ద తప్పు అది. నిత్యము మనం చేసుకోవాల్సేటటువంటి పనులు ఇతరులకు అప్పచెప్పటం నేర్చుకోండి. మల్టీమిలియనర్స్ ఏం చేస్తారు, ఆఫీస్కి వచ్చి నువ్వు రోజు పొద్దున్న 8 to 9 చేసేటటువంటి పని వాడు చేయడు. వాడు చేస్తే ఏమవుతాడు, వాడు క్లర్క్ అవుతాడు. ఇట్ ఈస్ ఎ మెకానికల్ ప్రాసెస్, రిపిటేటివ్ ప్రాసెస్. చక్రం అంటే ఏంటి, రిపీట్ చేస్తాను, ఇట్ రిపీట్ చేస్తాను. అంతేత రిపిటేటివ్ థింగ్స్ మస్ట్ బి గివెన్ టు అదర్స్, డెలిగేటెడ్. ఫస్ట్ టిప్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. అంటే నేనే అన్ని పనులు చేసుకుంటాను, నేను ఎవరికి చెప్పను. చాలా మంచివాడు, యు ఆర్ వెరీ గ్రేట్ మ్యాన్, యూ డిపెండ్ ఓన్లీ ఆన్ యువర్ సెల్ఫ్, బట్ యూ కెనాట్ బికమ్ రిచ్. రిచ్ అవుతానని మాత్రం అనుకోక, ప్లస్ నీ మాటలు ఎవడు వింటాడో అని కూడా అనుకోకు. ఇంకేత నువ్వు నాటుకోవటం లేదుగా, నేను ఇంకోళ్ళకి ఏం చెప్తాను, నేను ఎలా చెప్తాను వాళ్ళకి, వాళ్ళు నా మాట విందుగా చెప్పకపోవటానికి పాపం కారణం కూడా ఏంటి అంటే నీ మనసులో ఉండి వాళ్ళు ఎలాగో నేను చెప్పిన మాట విందుగా. వినేటటువంటి మాటలు నాటుకో. You start with simple, simple words, simple, simple orders. చివరికి ఏమైపోవాలి, నీ మ్యాక్సిమం వర్క్ మస్ట్ బి డెలికేటెడ్. ఇప్పుడు బిల్ గేట్స్ పనిచేస్తున్నాడు అంటే మీ ఉద్దేశం ఏంటి, ఈజీ వర్కింగ్? ఏం చేస్తాడు మరి? యూ షుడ్ లెర్న్ హౌ టు డెలిగేట్ యువర్ వర్క్. నేను చాలా రోజులు బట్టి ఓ సింపుల్ డెలిగేషన్ ఆఫ్ వర్క్ మా వాళ్ళ చేత అలవాటు చేయించాలని కోరుకుని, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ రిచ్, ఇంకా చాలు బాబు మేము విసుగెత్తిపోయామన్నారు. సరే నేనేం చేయలేను. ఆఖరి వంట వండుతున్నప్పుడు నేను అన్నది ఏంటి అంటే, ఒకడు కూర తరిగి వెళ్ళిపోండి, ఇంకోళ్ళు రండి దాన్ని కుక్కర్ ఎక్కించండి, ఇంకోళ్ళు కుక్కర్ వెయిట్ పెట్టండి, ఇంకోళ్ళు మీరు చెప్తే చేస్తాను. మీరు చెప్పారు, మీరు నా మాట వినాలి. ఇంకేట నేను వాళ్ళ మాట వింటే 1000 మంది వాళ్ళ మాట విన్నట్టేగా. ఇంకేట వాళ్ళు తెలియని వాళ్ళే, 1000 మంది చేత డెలిగేషన్ చేయించటం బదులు నా ఒక్కడి చేత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయించేసుకున్నారనుకోండి ఏమవుతుంది? ఇఫ్ ద ప్రెసిడెంట్ హియర్స్ ఆర్ ఇఫ్ ద ప్రైమ్ మినిస్టర్ హియర్స్ ద ఎంటైర్ కంట్రీ హియర్స్. అంచేత ఖచ్చితంగా వాళ్ళు సూపర్ మల్టీ మిలియనీర్సే, కానీ అన్ఫార్చునేట్లీ ఐఆమ్ నాట్ టు దట్ లెవెల్. అంచేత నేను చేయలేను. ఈ పాయింట్ అర్థమవుతుందా? ఏం చెప్పాను, డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్ విచ్ యూ నీడ్ నాట్ డూ ఈజ్ చక్ర. అంచేత ఈ మొత్తం సృష్టి కృష్ణుడు ఏం చెప్తాడు అంటే అసలు ఐఎమ్ ఏ సైలెంట్ అబ్జర్వర్, నేనేమీ చేయటం లేదు, కానీ నేను లేకపోతే ఇది జరగదు అంటాడు. డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్. అంచేత ఈ చక్రంలో ఆ డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్ చేశాక గద ఉండాలి. గద లేకపోతే నువ్వు వాడిని కొట్టలేదనుకో, వాడు చేయలేనప్పుడు నీ మాట విండు. అంచేత ఇవి రెండు ఉండాలి అక్కడ. గద యొక్క అర్థం అది అంటే దే షుడ్ హీ షుడ్ ఫియర్ యూ. నేను చేయకపోతే ఏంటి? ఇప్పుడు అనేక ఆఫీసెస్లో కరెక్ట్గా పని చేయకపోవటానికి కారణం ఏంటో తెలుసా? గద ఉపయోగించే శక్తి హెడ్స్ దగ్గర నుంచి తీసేసారు. ప్రైవేట్ కంపెనీస్లో సూపర్ గదలు ఉంటాయి, చచ్చినట్టు వణుక్కుంటూ టైంకి వెళ్ళిపోతావు నువ్వు. అదే గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ మిగతా చోట్ల నువ్వు ఇంటికి వణుక్కుంటూ వెళ్ళవు. గద లేదు వాడి దగ్గర, నేనేం చేయలేదు, ఏదైనా అంటే నేను ఏదో క్లాస్ పెడతావు, దానికి మా రఘులాంటి అడ్వకేట్స్ హెల్ప్ చేస్తారు. తప్పేం లేదులే, యువర్ డూయింగ్ యువర్ డ్యూటీ. పాయింట్ అర్థమైందా? అంచేత ఇవాళ ఈ రెండు పాయింట్స్ గుర్తుంచుకోండి. హౌ టు యూటిలైజ్ చక్ర అంటే డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్. ఇట్ స్టార్ట్ నౌ, చిన్నతనంలోనే స్టార్ట్ అవుతుంది. అది మీరు గుర్తుంచుకోండి. నాకు డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఎలా చేస్తాను మాస్టర్? చంద్రగుప్తుడి ఉదాహరణ అందుకే ఇచ్చాను నేను. ఎందుకు పనికిరాని ఒక మారుమూల కుగ్రామంలో ఒక పెంట కుప్ప మీద కూర్చుని హీ కుడ్ డెలిగేట్ డ్యూటీస్. అది అబ్జర్వ్ చేశాడు చాణక్యుడు. ఎస్, హీ కెన్ బికమ్ ఎ లీడర్. నేనే చేసుకుంటాను అనేటటువంటి వాడు హీ కెన్ బి ఏ హ్యాపీ మ్యాన్, ఏ సాటిస్ఫైడ్ మ్యాన్. మళ్ళీ అది గుర్తుంచుకోండి, శాంతంగా బతకగలడు, హ్యాపీగా బతకగలడు. హీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఇన్ హిజ్ ఓన్ వే. కానీ సైకాలజీ ఆఫ్ రిచినెస్ కలిపి ఉంది. మహాలక్ష్మికి హస్బెండ్ అవ్వాలి అంటే మహాలక్ష్మి నిన్న వెతుక్కుంటూ వస్తుంది. విష్ణు ఎక్కడున్నాడో అక్కడికే మహాలక్ష్మి వెతుక్కుంటూ వస్తుంది. దానికి వన్ ఆఫ్ ద టిప్స్ నేను ఇందాక చెప్పింది ఏంటి? వర్డ్స్ని యూజ్ చేయటం నేర్చుకోండి, డెసిషన్ తీసుకోవటం నేర్చుకోండి. మీ వైపు చూడాలి అందరూ డెసిషన్కి. మీరు చూడండి మీ పిల్లల్లో వాటిలో కూడా చాలామందికి ఆ డిసైసివ్ మేకింగ్ కెపాసిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళని నేను చాలా లిఫ్ట్ ఇస్తా. లిఫ్ట్ ఇచ్చేసరికల్లా పక్క వాళ్ళకి ఏమైపోతుంది? అయినా ఇస్తా. ఇంచేత డెసిసివ్ మేకింగ్ కెపాసిటీ ఉన్న వాడికి ఏం రావాలి? గద రావాలి. వాడికి గద లేదనుకో, మాస్టారు అన్నాడు అనుకో, ఫ్లాప్. గద నేను కాదు వాడాల్సింది, ఎవరు వాడాలి? డెసిషన్ చేసుకున్నప్పుడు ముట్టికాయలకి కూడా రెడీ అవ్వాలి. వెన్ యూ డిసైడ్ సంథింగ్ అండ్ సపోజ్ ఇట్ గోస్ రాంగ్, ఎవరిని కొడతారు? అమ్మో నన్ను కొడతారు కదా అని నువ్వు డిసైడ్ చేసుకోలేదనుకో, యూ కాంట్ గ్రో. రెండోది ఏం చెప్పాను? డెలిగేషన్ ఆఫ్ డ్యూటీ. నీ అంతట నువ్వు ఏది చేయకు, ఇతరులకి చెప్పటం నేర్చుకో. మూడోది ఏం చెప్పాను? నువ్వు చెప్పింది చేయకపోతే తాత ఒలిచేస్తాడు వాడు అనేటటువంటి భయం, అనేటటువంటి గద లేకపోతే నీ మాటకి విలువ ఉండదు. సరేనా?